విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. యా కుందేందుతుషారహారథవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపక. సమస్త సన్మంగళాన్ని సంతు.
లోకంలో ప్రతి వ్యక్తికి గొప్ప శత్రువు ఎవరు అంటే వాడి రోగమే శత్రువు. ఇక గురువు కంటే పూజ్యుడికి లేడు మరొకడు. అందరిలోకి మొదట పూజార్హుడు ఎవరు? న గురోరణ్యం విద్యతే. గురువు కంటే గొప్ప పూజ్యుడు లేడు. ఇవి చాలా జాగ్రత్తగా మీరు రాసుకోవలసిన మాటలు. మళ్ళీ ఆయన చెప్పిన మాటలు చెబుదాం. గంగానది కంటే గొప్ప నది లేదు. శ్రీకృష్ణుడి కంటే గొప్ప దైవం లేదు. శంకరుడి కంటే గొప్ప వైష్ణవుడు లేడు. భూమి కంటే గొప్ప సహనశీల లేదు. సత్యం కంటే గొప్ప ధర్మం లేదు. పార్వతీదేవిని మించిన ఇల్లాలు సతీ లేదు. దైవ సమానుడైన వ్యక్తి కంటే గొప్ప బలవంతుడు లేడు. పుత్రుడి కంటే ప్రియతముడు లేడు. రోగం కంటే మించిన శత్రువు లేదు. గురువు కంటే గొప్ప పూజ్యుడు లేడు. తల్లి కంటే గొప్ప బంధువులెట్ట? ఎవరైనా మనం నమ్మవలసింది తల్లిని అన్నారు. తల్లి కంటే బంధువు లేరు. తండ్రిని మించిన మిత్రుడు లేడు. మిత్రుడంటే తండ్రి. అందుకని నిన్ను ప్రార్థిస్తున్నాం. నువ్వు చాలా గొప్ప విప్రుడివి, పరమ వైష్ణవోత్తముడివి, నిరంతర శ్రీకృష్ణ భక్తుడివి, శాస్త్ర ప్రకారం సంధ్యావందనాదులు చేస్తావు. అటువంటి నీవే నాకు నారాయణ సమానుడివు గనక నిన్ను ధ్యానం చేస్తున్నాను. నా కొడుకుల యొక్క రోగం తొలగించమన్నాడు. సూర్యుడి ప్రార్థన బాగా విన్నాడు ఆ మహర్షి. పరమ శాంతమూర్తి అయిపోయాడు. వెంటనే ఏం చేశాడు? నాయన, ఏదో తాత్కాలిక ఉద్రేకంలో చెప్పించాను. నాకు కృష్ణుడు చెప్పనే చెప్పాడు, కృష్ణ భక్తులకి కోపం రాకూడదు, నువ్వు సంసారంలో ఎలా ఉంటావో చూస్తాను అని పరీక్షిస్తానన్నాడు. వచ్చేసింది నాకు కోపం. అన్యాయంగా నా భార్యని వదులుకున్నా. సరే, ఆవిడ మహాత్మురాలి నదిగా మారింది. నీ కొడుకుల్ని శపించాం. ఇదంతా ప్రారంధం. ఎవరికైనా వాడి ప్రారంధం తప్పించుకోలేరు. మానవుడికి మూడు కర్మలుంటాయి: ప్రారంధం, సంచితం, ఆగామి. ఇందులో సంచిత కర్మని తొలగించుకుంటాం ఉపాసనల ద్వారా. ఆగామి అంటే రాబోయే పాపాలున్నాయి, అవి చేయకుండా కూడా కాపాడుకోవచ్చు మనం పుణ్యాల ద్వారా. కానీ ఆల్రెడీ చేసేసి కొన్ని అనుభవించవలసిన ఉన్నాయట, వాటిని ప్రారంధం అంటారు. ఇవి మాత్రం ఎవడు తప్పించలేడు, అనుభవించక తప్పదండి. అన్నం తినేసాము. తినేసిన తర్వాత అయ్యో ఎందుకు తిన్నానంటే ఎలా కుదురుతుంది, అప్పటికి తినేసాం మనం. షుగర్ పేషెంట్ ఒకడు ఉన్నాడు, వాడు తీపి తింటే తప్పు, కానీ వాడు తినేసాడు ఆల్రెడీ. తినకుండా ఉంటే పర్వాలేదు, కానీ తినేసిన తర్వాత ఎందుకు తిన్నానా, ఇది నాకు ఎందుకు ప్రమాదం తెచ్చిపెడుతుంది అని బాధపడితే లాభంలా. కాబట్టి జరిగిన దాని గురించి ఎవడూ వెంగెట్టుకోకూడదు. అజ్ఞాని మాత్రమే జరిగిన దానికి వెంగెట్టుకుంటాడు. జ్ఞాని జరగబోయేదాన్ని చూస్తాడు. తన జీవితాన్ని సమున్నతంగా తీర్చిదిద్దుకుంటాడు. నేను చెయ్యవలసింది ఏదో చేసేసాను. ఇప్పుడు నా తపశ్శక్తిని ఉపయోగిస్తున్నాను, మీకు రోగ విముక్తి కలిగిస్తున్నాను. తర్వాత నీ కొడుకులకి యాగంలో భాగం లేకుండా చెప్పించాను. సోమపానార్హత లేదు. దానికి కూడా భవిష్యత్తులో మార్గం వస్తుంది. చ్యవనుడు అని ఒక మహర్షి ఉంటాడు. ఆయన పొరపాటున సుకన్య అని పిలువబడే ఒక రాజుగారు శర్యాతి గారి కూతురు వల్ల కళ్ళు పోగొట్టుకుంటాడు. అప్పుడు ఆ సుకన్యకి చ్యవనుడికి పెళ్ళవుతుంది. అప్పుడు ఈ అశ్వినీ దేవతలు ఆ చ్యవనుడికి నూతన యవ్వనం ఇస్తారు. ఆనాడు చవనుడు యజ్ఞం చేసి ఇంద్రుణ్ణి కూడా జయించి తిరిగి వీళ్ళకి యజ్ఞంలో భాగం కల్పిస్తాడు, సామపాన అర్హత ఇస్తాడు. అప్పటి వరకు ఆరోగ్యం బాగుంటుంది, కానీ యజ్ఞంలో మాత్రం భాగం లేక కొంతకాలం బాధపడతారు. చేసిన దానికి కొంత అనుభవించక తప్పదు ఎవరైనా అని వాళ్ళని పంపించాడు. ఆ తర్వాత ప్రశాంతంగా శాశ్వతంగా తపస్సు చేసుకోవడానికి గంగానదీ తీరానికి వెళ్ళిపోయాట ఆయన. ఎందుకంటే గంగానదీ తీరంలో చేసేది ఎప్పుడూ కూడా సద్యో లక్షగుణం భవ్యత్తు కదా, వెంటనే లక్ష రెట్లు ఫలితం ఇస్తుంది. అందుకే గంగానదీ తీరంలో చేయమన్నారు అంబాయాగం లాంటివి. గంగానదీ తీరంలో చేసే ఉత్తవాటి కంటే చాలా గొప్ప శక్తుల్ని ఇస్తుంది. ఆ తర్వాత సూర్యుడు తన కొడుకులతో కలిసి స్వలోకానికి, తన స్వీయలోకానికి వెళ్ళిపోయాట. విద్వాంసుడైన, ఇక్కడ చాలా గొప్ప శ్లోకం చెప్పారు, విద్వాంసుడో లేక విద్యావిహీనుడో ఎవడైనా విప్రుడై పుట్టాక సంధ్యావందనం చేసి తీరాలి. అలా చేస్తే ఆ సంధ్యావందన వల్ల ఏ పాపమున్న ఆక్షణమే పోతుంది. మహాభయంకర పాపాలకి నిరంతరం మద్యపానం చేసే పాపం, నిరంతరం చుట్టా బీడి సిగరెట్ లాంటివి కాల్చే పాపం, ఇతరులను తిట్టిన పాపం, చెయ్యరాని పాపాలు, అగమ్యాగమనము అని ఉంటుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కొంతమంది స్త్రీల జోలికి వెళ్ళకూడదు. అలాంటి స్త్రీలతో కూడా తిరిగినటువంటి వాడికి ఆ దోషాలన్నీ కేవలం సంధ్యావందనం వల్ల పోతాయి. సంధ్యావందనం గొప్ప మహామంత్రం, అది గాయత్రీ మంత్రం చేయడంతో సంధ్యావందనానంతరం ఏ పూట పాపం ఆ పూటే, ఏ రాత్రి పాపం ఆ రాత్రి పోతుంది. అందులోనే మంత్రం వేదమంత్రం యజుర్వేదంలో చెప్పారు, యదన్నా ఆత్కురుతే పాపం తదన్నా ఆత్ప్రతిముచ్యతే, యద్రాత్ర్యా ఆత్కురుతే పాపం తద్రాత్ర్యా ఆత్ప్రతిముచ్యతే, ఏ ఉదయం పాపం ఆ పూటే పోవుగాక, యద్రాత్రి ఆత్కురితే పాపం తద్రాత్రి ఆత్ప్రతిముచ్యతే, ఏ రాత్రి చేసిన పాపం ఆ రాత్రే పోవుగాక అని ఆ మంత్రంతో జలాన్ని నోట్లోకి తీసుకోవడంతో ఆ దోషం తక్షణం పరిహారం అవుతోంది. కొత్త పాపం రేపు మళ్ళీ చేసుకోవచ్చు. అందువల్ల సమస్త దోషాలని తొలగించే అత్యంత పవిత్రమైన మంత్రం సంధ్యావందనం. అందుకని సంధ్యావిహీన పశవ సమానా అన్నారు ఇక్కడ. అంటే సంధ్యావందనం చెయ్యనటువంటి విప్రులు పశువులతో సమానం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురికి సంధ్యావందనం విధిగా నిర్దేశించే శాస్త్రాలు. ఈ ముగ్గురు కూడా సంధ్యావందనం చేయాలి. అందులో ముఖ్యంగా కలియుగంలో అది చెయ్యకపోతే వాడు అన్నం తిన్నా వాడు పశువే, వాడు పచ్చగడ్డి తిన్నవాడే. సంధ్యావందనం చేయకుండా, సంధ్యా వార్చకుండా, గాయత్రి జపం చేయకుండా అన్నం తిన్నవాడు ఆ పురుగులు మిక్కినటువంటి వాడితో సమానుడు అని చెప్పారు. తర్వాత ఇలా సంధ్యావందనం చేసిన వాడే పూజ్యార్హుడు. ఆ బ్రాహ్మణుడు భగవంతుడికి విముఖుడు అవ్వడు. ఒకవేళ విముఖుడైనా కూడా ఆదరంతో చేస్తా, దగ్గరికి రాణిస్తాట సంధ్యావందనం చేయటం వల్ల. పొరపాటున సంధ్యావందనం చేయకపోతే అటువంటి వాడు కృష్ణ జపం చేసినా కృష్ణుడు వాడి దగ్గరికి రానివాడట. అంచేత మానవుడికి ఇది విధి, విహితము, చేసి తీరాలి. ఎవడు పొద్దున్న లేవగానే సంధ్యావందనం చేసి ఆ తర్వాత హరిని ఆరాధించి ఆ హరినామస్మరణ చేస్తాడో వాడు నిజమైన శ్రీ వైష్ణవుడు. అంటే వాడు పట్టణవాళ్ళంత పొడుగ్గా పైకి పెట్టిన వాళ్ళంతా వైష్ణవులు కారు. ఇలా సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేసి హరిస్మరణ చెయ్యాలి. అన్నిటికంటే గొప్ప మాట చెప్పారు ఇక్కడ, ఏకాదశి అన్ను శబ్దం బాకర్ణి నుంచి నన్ను చాలు నత్యంత భయ వ్యాకులిత చిత్తులగుతును ఆ కడకును పోవ కుందురు అంతకుని భటుల్. యమభటులకి చాలా భయం ఒకే ఒక్క శబ్దం, ఏమిటో తెలిసిన ఏకాదశి. ఏకాదశి అనే శబ్దం విన్నంత మాత్రం చేతనే యమకింకరులు వణికిపోతారు, భయపడిపోతారు. ఇక ఆ పక్కకి పొరపాటును కూడా పోరట. అమ్మో, ఏకాదశి వ్రతం చేశారా వీళ్ళు, ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నారా, అయితే వీళ్ళ జోలికి నేను వెళ్ళనుగాక వెళ్ళను, వీళ్ళ జోలికి వెడితే సర్వనాశనం అయిపోతానని భయపడతారట యముడు కానీ ఆయన భటులు కానీ. ఏకాదశి ఉపవాసం ఒక్కటే మానవుల్ని చాలా తొందరగా తరిస్తుంది. అందులో మరి ముఖ్యంగా సంధ్యావందనార్హత లేనటువంటి మొత్తం శూద్రులందరికీ కూడా ఏకాదశి ప్రత్యేకంగా చెప్పారు. ఏకాదశి వ్రతం నాడు ఎవరైనా ఉపవాసం ఉంటే వాడికి విష్ణుమూర్తికి దండం పెట్టినట్టు దండం పెట్టమన్నారు. నేను బ్రాహ్మణి, నువ్వేమో శూద్రుడివి, నీకు దండం పెట్టను అని అనకూడదట. ఏకాదశి ఉపవాసం ఉంటే ఈ శూద్రుడు విష్ణువు కంటే గొప్పవాడు, విష్ణువుతో సమానుడు. అటువంటి వాడు నిజమైనటువంటి భక్తుడు, వాడు వాడికి నమస్కారం చెయ్యాలన్నారు. అందువల్ల ఏమన్నారు, ఏకాదశి వ్రతం ఆచరించిన వాడు పరమ వైష్ణవుడు, అతడు విష్ణులోకానికి వెడతాడు. ఇంకెంతకంటే ఉందండి, సంధ్యావందనం చెయ్యాలా, పరిగెత్తి ప్రదక్షిణలు చెయ్యాలా, ఏమక్కర్లా, ఒక్క ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే చాలు, వాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అయిపోతాడు. ఇంకా ఏం చెప్పారు, నిజంగా ఎవడైనా ఏకాదశి వ్రతం చేస్తే వాడి కాళ్ళు కడగ్గా వచ్చిన ఉదకం గంగానదితో సమానం. ఈ శ్లోకంలో 28వ శ్లోకంలో చెప్తారు. ఆ నీళ్లు ఏ ఇంట్లో చల్లితే ఆ ఇల్లు తీర్థయాత్ర అయిపోతుంది. గంగానది జలమేగా మరి ఆ నీరు. అందువల్ల సంధ్యావందనం చేసి ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి విప్రుడు ఎవడైతే ఉంటాడో వాడి కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్ళు ఇంట్లో తలుకుంటే ఆ ఇల్లు అత్యంత పవిత్ర ప్రయాగక్షేత్రంతో సమానమవుతుంది. ఆ ఇంట్లో నిరంతరం విష్ణువు కొలువై ఉంటాడు. హరిభక్తుడు ఎవడైనా ఆ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు నిజంగా తీర్థం కాకేమవుతుంది. శ్రీకృష్ణుడికి నివేదించిన ప్రసాదాన్ని భుజించేవాడు పవిత్రుడై జీవన్ముక్తుడై ఆనందంగా గడుపుతాడు. శ్రీకృష్ణుడికి నివేదన చేయకుండా ఏ పదార్థం తినకూడదు. అందుకే అన్నం తినే ముందు కూడా శ్రీకృష్ణార్పణ వస్తు అనుకోమన్నారు. ఇక అన్నం జలం ఈ మూడు రెండూ కూడా నివేదన చేయకుండా, నీళ్లు కూడా శ్రీకృష్ణార్పణ వస్తు అని కృష్ణుడికి ఆ నీరు చూపించి తాగాలట. అలా కృష్ణార్పణ వస్తు అనుకోకుండా నీరు తాగేస్తే దొరికింది కదా అని బాటిలు, అది మూత్రం తాగడంతో సమానం. ఇక అన్నం పరబ్రహ్మయ్య అయిన శ్రీకృష్ణుడికి సమర్పించకుండా చూపించమన్నాడు. కేవలం కృష్ణ నీకు ఇస్తున్నానని చెప్పి తాగు, ఆ మాత్రం కూడా అనలేమా? అలా అని తినాలి అన్నం. అలా శ్రీకృష్ణ అర్పణం చెయ్యని పదార్థం తింటే అది మలంతో సమానం. మలమూత్ర విసర్జన చేసిన వెంటనే వాటిని తనవి తానే సేకరిస్తే ఏ అసహ్యము దోషం జుగుప్స ఉంటాయో ఈ జలం అన్నం కృష్ణార్పణ చేయకుండా తింటే ఆ పాపం వస్తుంది అన్నారు. ఇది చెప్పింది ఎవరు? బ్రహ్మ చెప్పాడు ఈ మాట. బ్రహ్మకుమారులంతా సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, నారదుడు వీళ్ళంతా విష్ణు పరాయణులే. అటువంటి మహానుభావులు విష్ణువుకి దూరంగా వెడతారా? వెళ్ళరు. అందుకే వాళ్ళు చెప్పిన శాస్త్రాలు ఇవాళ్ళకి కూడా శాస్త్ర ప్రమాణాలుగా మిగిలిపోయాయి. తల్లిదండ్రుల దగ్గర, గురువుల దగ్గర ఎక్కడున్నా హరికి విముఖంగా పెడితే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈ శ్లోకం చాలా జాగ్రత్తగా వినవలసిన శ్లోకం. మేము గురువుగారి దగ్గర ఉంటే చాలు వాడికి మోక్షం వస్తుందని చెప్పాడు, కానీ గురువు దగ్గర ఉండి కూడా ఆ గురువుగారు హరి దగ్గరికి వెళ్ళొద్దు హరిద్వేషం చెప్పాడు అనుకోండి, అప్పుడు ఆ గురువు ఈ గురువు దగ్గర ఉన్న వాళ్ళు నాశనం అయిపోతారు. అందువల్ల గురువు దగ్గర నిత్యం వెళ్ళి నమస్కారం చేయడం, గురువుగారి సన్నిధానానికి వెళ్ళడం, గురువుగారి దగ్గర ఉండడమే మోక్షం. ఆ గురువు ఎటువంటి గురువు అయి ఉండాలి మోక్షం ఇవ్వాలంటే? హరిభక్తి కలిగిన గురువు అయి ఉండాలి. హరిభక్తి లే నియడలన్ గురుడే గురుడా తడవు నొకో. హరిభక్తి లేకపోతే వాడు గురువా? గురువు కాదు, కనీసం గురు శబ్దానికి అనర్హుడు వాడు. ఆ మూర్ఖుడు, ఆ పాపాత్ముడు, సర్వభ్రష్టుడు, వాడి వల్ల వాడి శిష్యులు కూడా నశించిపోతారు. కాబట్టి తల్లిదండ్రులంటే హరిభక్తి ఉన్నవాళ్లే, గురువు అంటే హరిభక్తిని బోధించేవాడే. ఈ విధంగా ఆ మహాత్ములు ఆ తమ దగ్గరకు వచ్చేటటువంటి శిష్యులు బాగు చేస్తారు, పిల్లలు బాగు చేస్తారు. అలా కాని వాళ్ళు శవతుల్యులు. సఖిం గురుః సఖిం తాతః సఖిం పుత్రః సఖిం సఖా సఖిం రాజా సఖిం బంధుః నదద్యాత్ యోగరౌ మతిం. శ్రీ మహావిష్ణువు మీద జ్ఞానాన్ని బోధించనివాడు, హరిస్మరణ నేర్పనివాడు, హరిమంత్రం ఇవ్వనివాడు, హరి గురించి బోధించనివాడు, వాడేం గురువు? వాడు గురువు కాదు, ధరణికి బరువు. వాడేం తండ్రి? వాడు తండ్రి కాదు, వట్టి ఎండ్రి పేత. వాడు వాడేం కొడుకు? హరిస్మరణ చెయ్యని కొడుకు కొడుకు కాదు, వట్టి దుడుకు దుందుడుకు. వాడేం మిత్రుడు? హరికి వ్యతిరేకంగా నడుచుకోమని బోధించే దౌర్భాగ్యుడు, స్నేహితుడు కాడు. వాడు మనల్ని నరకానికి పారేసే దుర్మార్గుడు వాడు. అయితే ప్రభువులు కూడా అంతే, హాయిగా హరిస్మరణ చెయ్యమన్నా చెప్పాలి, అంతేగాని పనికి వాళ్ళని అన్యమతాల్లోకి వెళ్లే దౌర్భాగ్యులు మనకి ప్రభువులా ప్రభువులు గారు పమ్మన్నారు. వాడేం బంధువు మనకి? నిత్యం హరిస్మరణ చెయ్యమని చెప్పని బంధువు బంధువా? వాడు రాబంధువు గాని. అంచేత నిరంతరం హరిస్మరణ పరాయణుడయ్యే వాడే గురువు, వాడే దైవం, వాడే బంధువు, వాడే స్నేహితుడు, వాడే రాజు, వాడే సమస్తం. అవైష్ణవాత్ ద్విజాత్ విప్రహ చండాలో వైష్ణవో వరగా సగణస్య పచో ముక్తో బ్రాహ్మణో నరకం వ్రజేత్. ఇక చాలా గొప్ప మాట చెప్పాడు. నేను హరిస్మరణ చెయ్యను అన్న విప్రుడు వట్టి చండాలుడి కంటే ప్రమాదుడు వాడు. చండాలుడైనా హరిస్మరణ చేస్తే బ్రాహ్మణుడి కంటే గొప్పవాడు. ఎంచేతంటే అనన్యమైన హరిభక్తి ఒక్కటి ఆ చండాలుణ్ణి కూడా విష్ణువుతో సమానుణ్ణి చేసింది. అలాంటి చండాలుడు తాను ఉద్ధరింపబడతాడు, సమస్త బంధువర్గాన్ని ఉద్ధరింపజేస్తాడు, వైకుంఠం పొందుతాడు. కానీ బ్రాహ్మడై పుట్టి కూడా హరిస్మరణ చేయకపోతే వాడు చండాలుడి కంటే హీనుడు. వాడి ముఖం చూస్తే పంచమహాపాపాలు చుట్టుకుంటాయి. కాబట్టి మునీశ్వరులారా, ఓ సౌనకాది మహర్షులారా, నేను మా గురువు వేదవ్యాసుడు రాసిన పురాణాలలో సారం మీకు చెబుతున్నాను, జాగ్రత్తగా మీరు కూడా గుర్తుపెట్టుకోండి. సంధ్యావందనం చెయ్యక విష్ణువుకి విముఖంగా జీవించే దుర్మార్గులు ఒట్టి అపవిత్రులు, వాళ్ళు బతికినా బతకనట్టే. విషహీనమైన సర్పం, విషం లేదట పాము దగ్గర, విషం లేని పామును ఏం చేస్తామను, ఏహే బురద కొట్టురా, దానికి విషం లేదురా, వానపాము లాంటిది అంటాం. విషం లేకపోతే పాముకి విలువ లేదు, సంధ్యావందనం చేయలే విప్రుడికి కూడా విలువ లేదు. వాడు నామమాత్ర బ్రాహ్మడు, ఏదో పుట్టాడు బ్రాహ్మణ వంశంలో అంతే. ఏ వంశమైనా అవ్వచ్చు, వాళ్ళ ఇంటిలో ఎటువంటి వాళ్ళైనా ఉండవచ్చు, కానీ గురువు దగ్గరికి వెళ్ళి వైష్ణవ భక్తిని పొంది విష్ణుస్మరణ చేస్తే, హరినామస్మరణ నిరంతరం చేస్తే, అటువంటి వాడు వాణ్ణి వాడి వంశాలను, ఇంకా ఒక వంశం కాదు పెక్కు తరాల వాళ్ళని కూడా సంసార సముద్రం దాటిస్తాడు. వాడు దివ్య వైకుంఠాన్ని పొందేలా చేస్తాడు. కాబట్టి మనిషికి జాతితో సంబంధంలా, కులంతో సంబంధంలా, మతంతో సంబంధంలా, స్త్రీ పురుషుడనే భేదం లేదు, నపుంసకుడనే భేదం లేదు. అందరినీ మోక్షానికి పూజ్యార్హతకి తీసుకెళ్లేది చిట్ట చివరికి ఏం చెప్పారు, హరిస్మరణ మాత్రమే. శాశ్వత వైకుంఠం పొందాలంటే హరిస్మరణ మూలం. ధ్యాయంతే వైష్ణవాస్యస్యదు గోవింద పద పంకజం, ధ్యాయతే తాంశ్చ గోవిందః శిష్యత్తేషాం చ సన్నిధౌ. నిజంగా వైష్ణవులంటే హరిస్మరణ చేసేవాళ్ళు. నామముల వల్ల వైష్ణవులు కారు, పుట్టుకతో వైష్ణవులు కారు. హరి 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 అంటూ నిరంతరం స్మరించేవారు వైష్ణవులంటే. అలాంటి భక్తులైన వైష్ణవులు ఉన్నారే, రోజు మనస్సులో ఆ గోవిందుడి పాదపద్మాలే పెట్టుకుంటారు, శ్రీకృష్ణుడి పాదాలు మనస్సులో పెట్టుకుని నిత్య ధ్యానం చేస్తారు. నిత్యం కృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర అంటూ ఆ శ్రీకృష్ణుడిని ధ్యానం చేస్తారు. ఆ గోవిందుడు కూడా ఎక్కడున్నాడు, ఆ ధ్యానం చేసేవాళ్ళ హృదయంలో ఉంటాడు. అంటే హరి హరి అని ఎవడన్నా అంటున్నాడంటే అక్కడ వాడి మనసులో విష్ణు ఉన్నట్టే. కాసేపు ద్వారకా తిరుమల వెళ్ళాం, మరో చోటికి వెళ్ళాం, నడుస్తున్నప్పుడల్లా హరి 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 అని స్మరిస్తున్నాం అనుకోండి, మనలో విష్ణు ఉన్నప్పుడే. అప్పుడు విష్ణువు వైకుంఠంలో ఉండడు, ద్వారకా తిరుమలలో ఉండడు, ఈ ధ్యానం చేసేవాళ్ళ హృదయంలో కొలువయ్యి ఉంటాడు. అందువల్ల గోవిందుడంటే నిత్యం తన భక్తుల హృదయ పద్మములలో నివసించేవాడు అని గుర్తించు. తన భక్తుల్ని రక్షించడానికిట శ్రీహరి సుదర్శన చక్రం పెడతాట. ఎవరైనా తన భక్తులు నిత్యం ధ్యానం చేస్తే వాళ్ళ రక్షణ కోసం వాళ్ళ ఇంటి దగ్గర చక్రం పెడతాడు. అక్కడితో సంతోషం చెందక తానే స్వయంగా అక్కడ కొలువయ్యి ఉంటాట. అంబరీషుడి కథ అంతే, చక్రాన్ని ఇచ్చేశాడు, తాను స్వయంగా ఉన్నాడు. ఆ చక్రం అంబరీషుణ్ణి రక్షించింది, దూర్వాసుని సమస్త లోకాలు తిప్పింది. సదా భక్తుల ఇళ్లలో ఉంటాడు. కాబట్టి ప్రతి భక్తుడి గృహం ఒక వైకుంఠ నిలయం. ఇంకా ఇలా చెబుతున్నాడు ఆయన, మునీశ్వరులారా, శ్రీకృష్ణుడి గొప్పతనం ఏమిటో చెప్పా, భక్తులంటే ఏమిటో చెప్పాను, అద్భుతమైన దివ్య కథలు చెప్పా. ఇక బ్రహ్మ సంతానం విశేషాలు చెబుతా. హంస, యతి, అరణి, ఓఢుడు, పంచశిఖుడు, అపాంతరతముడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, వీళ్ళు బ్రహ్మ దగ్గరకు వచ్చారు. పుట్టిన వెంటనే బ్రహ్మదేవుడు అనుజ్ఞ తీసుకున్నారు, మాకు స్త్రీ సంబంధమైన సంతానాలు మాకొద్దు బావోయ్ అని మొక్కుకున్నారు. బ్రహ్మచర్య దీక్షతో వెళ్ళిపోయారు. ఇక తక్కినటువంటి బ్రహ్మపుత్రులు తండ్రి ఆజ్ఞ స్వీకరించారు, ఈ సృష్టి కార్యక్రమంలో నిమగ్నులయ్యారు. అందులో నారదుడు మళ్ళీ తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళాడు, ఉపబ్రహ్మణుడు అనే పేరుతో గంధర్వుడై తర్వాత దాసీపుత్రుడై పుట్టాడు. పాపం నారదుడి శాపం వల్ల ప్రజాపతి అయిన బ్రహ్మ కూడా పూజ్యార్హత కోల్పోయాడు. అందుకే భూలోకంలో ఎక్కడ బ్రహ్మదేవుడికి గురువులు లేవు, ఓం బ్రహ్మదేవాయ నమః అని మంత్రం చేసేవాళ్ళు ఉండరు. తపస్సు చేసినప్పుడు మాత్రమే బ్రహ్మని, అది కూడా రాక్షసాదులు, స్తోత్రం చేస్తారు. ఇక తక్కినటువంటి వాళ్ళు ఎవరు బ్రహ్మదేవుడిని స్తోత్రం చేయరు. హరి హరి అంటారు, కానీ బ్రహ్మ బ్రహ్మ అనేవాళ్ళు ఉన్నారా చూడండి మీరు. శివ శివ అంటారు, ఓం నమ శివాయ అంటారు, ఓం నమో నారాయణాయ అంటారు, ఓం నమో బ్రహ్మదేవాయ అంటూ రోజు ధ్యానం చేసేవాళ్ళు ఉండరు. గురువుగారు కూడా మంత్రం ఇవ్వడం ఆ రకంగా అయిపోయింది. విద్వాంసులైన పురుషులు బ్రహ్మ మంత్రోపాసన చెయ్యరు. చిత్రం ఏంటో తెలుసునండి, నిజానికి రాక్షసులు కూడా తపస్సు చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు బ్రహ్మమంత్రం చెయ్యరు, కానీ ముందు బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. ఇప్పుడు కూడా మనం విష్ణువు గురించి రోజు ధ్యానం చేస్తే ముందు బ్రహ్మ వస్తాడు, తర్వాత బ్రహ్మ మంత్రాన్ని కూడా కాదంటే అప్పుడు శివుడు వస్తాడు. అప్పుడు వరాలు పొందకపోతే చిట్ట చివరు విష్ణు వస్తాడు. అది విశేషం. చేసేది అదే మంత్రమైనా సరే. నారదుడు ఆ రకంగా లోకానికి నిర్ణయం ఇచ్చాడు కాబట్టి బ్రహ్మమంత్రోపాసన పండితుడు చెయ్యాడు. నారదుడు కూడా శాపగ్రస్తుడై ఉపబ్రహ్మణుడు అనే గంధర్వుడిగా పుట్టాడు. ఆ కథ చాలా ఉత్తమ కథ, శ్రద్ధాసక్తులతో వినవలసిన కథ. పూర్వం గంధర్వరాజ్యాన్ని పరమశ్రేష్ఠుడైన ఒక గంధర్వరాజు పరిపాలించాడు. అతనికి ఐశ్వర్యుడు అని పేరు. ఎంచేదంటే ఐశ్వర్య సంపన్నుడు కనుక మహైశ్వర్యంతో ఉండేవాడు ఆయన. అతనికి మంచి పెళ్ళం కూడా వచ్చింది అదృష్టవశాత్తు. కాలం కర్మం కలిసి రాలేదు. వివాహమైంది, రెండేళ్లు గడిచే, మూడేళ్లు గడిచే, చివరికి 100 ఏళ్ళు గడిచినా సంతానం మాత్రం రాలేదట. పుత్ర సంతానం లేక అలమటించిపోయాడు. అస్సలు పిల్లలు లేని వాళ్ళకి వచ్చే బాధ అంతా ఇంత కాదు. ఇతడు కూడా అలాగే అలమటించిపోయి గురువు వశిష్ఠుడి పాదాల మీద పడ్డాడు. మహాత్మా వశిష్ఠ, ఎందువల్ల నాకు సంతానం కలగలేదు అన్నట్ట. నాయనా, నీకెవరితో రుణానుబంధం లేదు. చిన్నపిల్లల్ని ప్రేమించి వాళ్ళకి అన్నాలు ఇవి పెట్టని వాళ్ళకి, చిన్నపిల్లల్ని తరచుగా కొట్టి తిట్టేటటువంటి వాళ్ళకి రాబోయే కాలాల్లో పుత్ర సంతానం కలగదు అంటారు. అందుకే అప్పుడప్పుడు పిల్లలకు అరటి పండు లేకపోతే ఇంకో బత్తాయి పండు పెడుతూ ఉండాలి. పిల్లల్ని పిలిచి ప్రేమించాలి. పిల్లలకు ఏదో ఒకటి పెట్టేటటువంటి వాళ్ళకి భవిష్యత్తులో మంచి సంతానం కలుగుతుంది. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా తప్పదు కదా. ఆ జన్మలో కూడా ఈ దౌర్భాగ్యవస్థితి లేకుండా పోవాలంటే పిల్లల్ని ఆదరించాలి పమ్మన్నారు. అంతే, ఒక యతీశ్వరుడు ఉండేవాడు పూర్వం. ఆయన దగ్గరికి ఒక ఆవిడ పెళ్ళైన 25 ఏళ్ళైనా సంతానం కలక వెళ్ళిందిట. ఏమండి నాకు పిల్లలు లేరందిట. వెంటనే ఆయన చేతిలో గుప్పెడు శనగలు వేసి, బాగా వేయించిన శనగలు, ఈ శనగలు తింటూ కూర్చో, ఓ 1/4 గంట పోయిన తర్వాత నేను మళ్ళీ పిలుస్తానన్నట్ట. ఆ శనగలు చక్కగా పళ్ళెంలో పెట్టుకుని శనగలు ఒలుచుకుంటూ తింటుంది. బాగా బొంబాయి శనగలు, వేడి 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 వేడి, ఏడు శనక్కాయ అని వాడు పూర్వం ఇటు, ఏడు శనక్కాయని ఇంకో శనక్కాయని వేరు శనక్కాయ అనడానికి వచ్చింది తిప్పలన్నమాట. అలాగా ఈ చక్కగా బొంబాయి శనగలు పోస్తే తింటుంది. ఇంతలో చిన్నపిల్లాడు వచ్చి, అండే అంటీ అంటీ కాసిన పెట్టరా అన్నాడు. ఆంటీ లేదు, ఏంటీ లేదు, అవతల పోరా అని టెప్ మీద వచ్చి గెంటేసింది. ఒక్క గింజ పెట్టల వాడికి. ఇంకాసేపటికి ఇంకో అమ్మాయి వచ్చింది, మళ్ళీ బొంబాయి శనగలంది. ఆ పిల్లని గెంటేసింది. మాకు సాములారు ఇచ్చారు, ఆయన నాకే పెట్టారు, నేనే తినాలని ఆ గింజలన్నీ శుభ్రంగా తినడం మొదలెట్టింది బొంబాయి శనగలు. ఓ 1/4 గంట పోయాక ఆ యతీశ్వరుడు వచ్చాట. గురువుగారండి, మీరు పెట్టిన బొంబాయి శనగలని తినేసానండి శుభ్రంగాను అంది. వెళ్ళిరా అమ్మ అన్నాడు. మరి నా పిల్లలు ఎందుకు పుడతారే వెర్రిపీరు కానీ పిల్లలు? ఊరికే నీ గుప్పెడు శనగలు పోసానా, తింటూ కూర్చోమన్నాను అంతే. అంతేగాని పక్కవాడికి పెట్టద్దన్నాను నేను. చిన్నపిల్లలు ముచ్చటగా ఉండే పిల్లలు వచ్చి నీ శనగలు పెట్టమంటే పెట్ల, ఇంక నీకు పిల్లలు ఎలా పుడతారు? పిల్లలు అంటే దేవతా స్వరూపాలు, వాళ్ళకి ఇంత పెట్టాలి, వాళ్ళని ప్రేమించాలి, లాలించాలి, ఆదరించాలి. పిల్లలకి ఏం పెట్టని వాళ్ళకి సంతానం కలగదు, నువ్వు గొడ్డు తిరాలి పో అన్నాడు అంతే. కాబట్టి ఈ జన్మలో గొడ్రాలి బతుకు ఎందుకు వస్తుంది అంటే, పూర్వజన్మలో పిల్లలను ఆదరించని వాళ్ళకి, పిల్లలకి ఏమీ పెట్టని వాళ్ళకి, పిల్లల్ని కొట్టి తిట్టి గెంటే వాళ్ళకి, ఎవరికి ఏ విధమైనవి పెట్టని వాళ్ళకి వస్తుంది అని చెప్పారు. ఆ ప్రాయశ్చిత్తం కోసమే పెళ్ళైనప్పటి నుంచి పూర్వం చిన్నపిల్లల్ని సేవించే ఒక వ్రతం పెట్టేవారు పూర్వకాలంలో. చిన్నపిల్లల్ని కజ్జికాయలు పెట్టడం, అవి పెట్టడం, శ్రావణ మాసంలో చిన్నపిల్లల్ని పిలిచి బాలికల్ని పూజించడం, ఇవన్నీ చేసేవారు. సక్రమంగా చేస్తే సంతానం కలుగుతాయి. అంతేగాని 50 ఏళ్ళు దాటిపోయిన తర్వాత అప్పుడు ఈ వ్రతాలు మొదలెడితే లాభాలు. అందుకే పెళ్ళైన వెంటనే చేయించాలి ఈ వ్రతాలన్నీ. అసలు పూర్వం పుణ్యస్త్రీలకి పెళ్ళైన తర్వాత 5 ఏళ్ల పాటు రకరకాల వ్రతాలు చేయించేవారు. నేను చెప్పేది సంతానం కలగని వాళ్ళకి. సంతానం కలిగేవాళ్ళు కూడా చెయ్యాలి, ఇది చేస్తే మంచిది, భవిష్యత్తులో పిల్లలు బాగుంటారు. అందువల్ల పిల్లలకి ఏమీ చెయ్యలేదయ్యా నువ్వు, ఆ పాపం వల్ల నీకు సంతానం లేకుండా పోయింది. కాబట్టి 108 మంది పిల్లలకి రకరకాల వస్తువులు దానం చేయమన్నాడు, దానం చేయించాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రాయశ్చిత్తం అయ్యింది, ఇక భగవద్ అనుగ్రహం కలగాలి, నీకు ఒక దివ్య మంత్రం ఇస్తాను అని వశిష్ఠుడు దివ్యమైన హరిమంత్రం ఇచ్చాడు. ఓం నమో నారాయణాయ ఇతి ఈ అష్టాక్షరి మంత్రం ఇచ్చాడు. దీన్ని పుచ్చుకొని పుష్కర తీర్థంలో తపస్సు చేయి. పుష్కర తీర్థం అంటే ప్రస్తుతం రాజస్థాన్లో మౌంట్ ఆబు దగ్గర ఉన్నది, అదంతా పుష్కర తీర్థమే. బ్రహ్మదేవుడు ఒకప్పుడు అక్కడ యజ్ఞం చేశాడు. రేపు రాబోయే పుష్కరిణి యజ్ఞాలు అక్కడే జరుగుతాయి. పుష్కరిణి తీర్థం అక్కడికి వెళ్ళి తపస్సు చేయమన్నట. వెంటనే ఈ పుష్కర తీర్థం దగ్గరికి వెళ్ళిపోయాడు తపస్సుకి. గురుదేవుడికి నమస్కారం చేసుకుని ముందు గురు ధ్యానం చేయకుండా, గణపతి స్తోత్రం చేయకుండా మంత్రాలు అనుష్ఠానం చేస్తే వాడికి ఎప్పటికీ సిద్ధి ఉండదు. అందరికంటే పరమ పూజ్యుడు గురువు అంటే. అందుకని గురు జపం చేసి అక్కడికి వెళ్ళాట. వశిష్ఠుడు గంధర్వుడికి హరిస్మరణే కాకుండా శివకవచం, శివస్తోత్రం, ద్వాదశాక్షర మంత్రం కూడా ఇచ్చాట. క్రమంగా ఇతడు భక్తి శ్రద్ధలతో శివస్తోత్రం చేసుకుంటూ పోయాడు. దీర్ఘకాలం నిరాహారి అయ్యాడు. పొద్దుటే లేవడం, శివలింగాన్ని ఎదురుగుండా పుష్కరిణీ జలాలతో పూజించడం, ఓం నమశివాయ అండం, తర్వాత ద్వాదశాక్షరీ మంత్రం అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. శివుణ్ణి కేశవుణ్ణి సమానంగా పూజించడం అనేది చాలా అవసరం. ఇద్దరిలో ఒకరిని పూజించి రెండో వారిని విడిచిపెట్టేవాడికి కూడా శాశ్వత శ్రీ కైవల్యం ఉండదు, సిద్ధి ఉండదు. అందుకే ఈయన అన్నీ చేశాడు. కొంతకాలానికి శివుడు సాక్షాత్కారం చేశాడు, ఎదురుగుండా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఐదు ముఖాలతో ఉన్నాడు ఆయన, 10 చేతులతో ఉన్నాడు ఆ మహానుభావుడు. శంఖం, చక్రం, సోలం ఇటువంటి దివ్య ఆయుధాలు ధరించాడు, ఢమరుకం ధరించాడు ఆయన. ఒక చేతిలో లేడి ఉన్నది. అటువంటి అద్భుతమైన మంగళస్వరూపాన్ని, శివస్వరూపాన్ని చూచాడు, పులకించిపోయాడు. దేవ జగన్నాథ దేవేంద్రవందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలాహార అహిరాజకేయూర బాలేందుభూష సద్భక్త పోష శ్రీ గిరిజాసతి చిత్తాబ్జ మదభృంగ ఘనజటాజూట సంఘటిత గంగ కర్రతలాంత స్థిత సురుచిర సారంగ సహగర్వమతి దక్ష సవన భంగ. స్వామి పరమేశ్వర దేవ జగన్నాథ దేవేంద్రాదుల చేత నమస్కారాలు అందుకుంటావు. పరమ పవిత్ర చరిత్ర నీది, దానం చేయడం తప్ప మరొకటి ఎరగని వాడివి. అడిగితే చాలు నీ భక్తులకు ఏమైనా ఇస్తావు. పవిత్రుడివి నీవు, హాలాహలం కంఠంలో ధరించిన వాడివి. నాగేంద్రుణ్ణి కేయూరంగా భుజకీర్తులుగా ధరించావు, పాములు ధరించావు. నీవు బాలచంద్ర రేఖ ధరించావు, భక్తులను పోషిస్తావు. సమస్త లోకేశ్వరుడివి, మంచి జటాచూటంలో గంగానదిని బంధించిన వాడివి. అటువంటి నీకు నమస్కారం. నిత్య తేజస్వరూపాయ సనాతనాయ శుద్ధాయ నిత్యాయ దిగంబరాయ మహేశ్వరాయ తుభ్యం నమోస్తు. మహాతేజస్వరూపుడివి. ఆ తేజస్సు కూడా ఇవాళ ఉండి రేపు పోయేది కాదు, నిత్యం తేజస్సు అది. మామూలు దీపాలు కరెంటు ఉంటే వెలుగుతాయి, తర్వాత డామ్మంటాయి. మనం స్విచ్ వేస్తే కాసేపు వెలుతురు చూపిస్తాయి, తర్వాత చీకటి చూపిస్తాయి. వాటికి ఖర్చు అవ్వాలి, కానీ ఇలా కాదు. నిత్యం ఖర్చు లేకుండా శాశ్వతంగా అధగధగధగధగా వెలిగిపోయే మహాతేజస్వరూపుడు సనాతనుడు ఆయన. ఎప్పటివాడు, ఎప్పుడూ ఉన్నాడు. ఆనాడున్నాడు, ఈనాడు ఉంటాడు, రేపు ఉంటాడు ఆయన. ఉమామహేశ్వర శివతేజోరూప జాజ్వల్యమాన స్వరూప నీకు నమస్కారం. నీ కాంతితో దశ దిశలు ధగధగా వెలిగిపోతున్నాయి. ప్రసన్న ముఖం నీది, చిరునవ్వుతో ఉంటావు. ఎప్పుడు ముఖం ముఠముఠలాడిపోదు నీకు, కోపం ఎరగని వాడివి. కానీ అప్పుడప్పుడు శత్రు సంహారం కోసం రౌద్రం నటిస్తావు. జగత్ సంహారకారక అంతక సమస్త లోకేశ్వర నీకు నమస్కారం. తపో రూపం నువ్వు. తపస్సుకు ఒక రూపం ఇస్తే అదే నీ రూపం. తపస్సుకి మూల బీజం నీవు. తపస్సుకి తగిన ఫలాన్ని ప్రదాతవి ఇస్తావు నీవు మహాత్మా. అటువంటి నీకు నమస్కారం. నీకు నువ్వే మళ్ళీ ఆవిర్భవించిన వాడు అంటే స్వయంభూ అంటారు నిన్ను. అటువంటి నీకు నమస్కారం అని రకరకాలుగా స్తోత్రం చేశాడు. ఆ గంధర్వ నృపతికి దర్శనమిచ్చిన శివుడు ఎలా ఉన్నాడో చెప్పారు. దిగంబరుడే ఉన్నట్ట, బట్టలు లేవు, మొత్తం దిక్కులే ఆయనకి వస్త్రాలు. వృషభ వాహనం మీద అంటే నందీశ్వరుడి మీద ఎక్కి ప్రత్యక్షమయ్యాడు ఆయన. నంది వాహనం, త్రిశూలం ధరించాడు, ఒక చేతిలో ఢమరుకం ధరించాడు. ఆ మహాదేవుడు స్వచ్ఛమైన స్ఫటికంలాగా తెల్లగా ఉన్నాడు. శుద్ధ స్ఫటిక సంకాశ త్రినేత్ర, మూడు కళ్ళు ఉన్నాయట ఆయన. ఒక్కొక్క తలకాయకి మూడేసి కళ్ళు ఉన్నాయి ఆ మహానుభావుడికి. నిర్మల స్వరూపుడు ఆ మహాత్ముడు. చంద్రుణ్ణి ధరించాడు, అచ్చం బంగారపు కాంతి వంటి కాంతితో ఆ నెత్తి మీద చంద్రుడు కూడా ప్రకాశిస్తున్నట్ట. నీలకంఠుడు, కంఠంలో విషం ఉంది కదా, అందువల్ల కంఠం నీలంగా ఉన్నది. యజ్ఞోపవేతం వేసుకున్నాడు ఆయన కూడా, కానీ అది నాగ యజ్ఞోపవేతం. పామే సాక్షాత్తు తక్షకుడే ఆయనకి యజ్ఞోపవేతం. ఆ సదాశివుడు సర్వజ్ఞ నామధేయం ఆయనది. ఇంకెవరిని సర్వజ్ఞుడు అనకూడదు. సర్వజ్ఞుడు అంటే శివుడు ఒక్కడే. తక్కిన వాళ్ళని సర్వజ్ఞుడు అనడం అంటే కుక్క సామజమునిటి అన్నారు. ఇదిగో మనకి పోతన గారికి ఒక సమస్య ఇచ్చారట. పోతన గారు భాగవతం రాయడానికి ఇంకా చాలా ముందన్నమాట, అప్పటికి ఇంకా భాగవతం రాయలా. సర్వజ్ఞుండనుట కుక్క సామజమునుటే అని ఇచ్చారు అప్పట్లో. సర్వజ్ఞుడు అనడం అంటే కుక్కని ఏనుగనడంతో సమానము అని అప్పుడు ఆయన రాశాడు. ఏమని, సర్వజ్ఞ నామధేయము శర్వునకే రావుసింగ జనపాలునకే. అంతే, ఇంకెవరికి చల్లదన్నాడు ఆయన. సర్వజ్ఞ సింగ భూపాలుడని ఒక రాజు ఉన్నట్ట. ఆ రాజు కాలంలో ఆయన సమస్య ఇవ్వగానే ఈయన ఏమని గుర్తు చేశాడు, సర్వజ్ఞుడు అనే పేరు కేవలం శివుడికే, తర్వాత రావుసింగ జనపాల నీకే చెల్లుతుంది. సర్వజ్ఞుడనుట చెల్లును తక్కువరు సర్వజ్ఞుండనుట కుక్క సామజం అనుటే. అంచేత ఈ లోకంలో సర్వజ్ఞుడు అంటే అంటే అన్నీ ఎరిగిన వాడు అని అర్థం సర్వజ్ఞుడు అంటే. అది శివుడికి చెల్లుతుంది, ఈ సర్వజ్ఞ సింగ భూపాలుడికి చెందుతుంది, రావుసింగ జనపాలుడికే ఉర్విం జల్లును ఈ భూమి మీద వాళ్ళిద్దరికేట. తక్కువరు సర్వజ్ఞుండనుట మరొకడెవడైనా సర్వజ్ఞుడు అనడం ఉన్నదే కుక్కని పట్టుకొచ్చి ఏనుగనడంతో సమానం. తర్వాత ఆయన చుట్టాలు వచ్చి, ఎవయ్య నువ్వు ఎవడిని పొగడవు కదా దేవుణ్ణి తప్ప, రాజుని ఎందుకు పొగిడేవన్నారట, నేనెక్కడ పొగిడానన్నాడు ఆయన. మరి ఇందాక ఏమన్నావు శివుడు సర్వజ్ఞుడు అన్నావు, ఆ రావుసింగ జనపాలుడు కూడా ఆ మహారాజు కూడా సర్వజ్ఞుడు అన్నావు కదా అంటే, నేను అన్నది పద్యం అలా కాదు ఇలా చదువుకోండి అన్నట్ట. సర్వజ్ఞ నామధేయము శర్వునకే, రావుసింగ జనపాలుడికే యుర్వింజల్లును తక్కురు సర్వజ్ఞుండనుట కుక్క సామజం అనుట అన్నట్ట. అంటే సర్వజ్ఞుడు అనే కేవలం పేరు కేవలం శివుడికే. ఈ రావుసింగ జనపాలుడు అన్నాడు ఈ రాజుగారు, ఈయనకి ఏ భూమి మీద సర్వజ్ఞుడు అనే పేరు చెల్లుతుంది, కాబట్టి ఆయనకి ఆ పేరు చెల్లదని అర్థం. ఇంకొకడెవండైనా సర్వజ్ఞుడు అనడం అంటే అది కుక్కని ఏనుగుని అనడంతో సమానము అన్నట్టు ఆయన. అంత చమత్కారం విరదీస్తే ఇంక తక్కిన వాళ్ళకి చెల్లదని అర్థం వస్తుంది. పేరుకి ఆయన సర్వజ్ఞ సింగ భూపాలుడు పాపం, కానీ పేరులోనే సర్వజ్ఞుడు, కానీ ఆయనలో సర్వజ్ఞత్వం లేదు అంటాడు ఆయన చమత్కారంగా. సమస్త లోకాలలో ఎప్పటికైనా అయ్యా గురువుగారు మీరు సర్వజ్ఞులని భక్తితో శిష్యులు అంటే అనొచ్చు, అంతేకాని గురువుగారు పొంగిపోకూడదు, ఆ సర్వజ్ఞుడు కేవలం శివుడొక్కడే. అటువంటి సర్వజ్ఞుడు కనపడ్డాడన్నారు ఇక్కడ. సకల సంహారకర్త, సమస్త లోకాలు తనలోకి వేసేసుకుంటాడు ఆయన. ఆను నోరు తెరిస్తే ప్రపంచ ప్రళయకాలంలో మనందరం వెళ్ళిపోతాం, ఉపన్యాసం చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు, గుడి లేదు, గోపురం లేదు, ఉపరి సన్యాసం మిగులుతుంది, అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. మహాకాలుడాయన, మృత్యుంజయుడాయన, మృత్యువుని జయించిన వాడాయన. శివుడికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. వశిష్ఠుడిచ్చిన శివ కవచం ఉంది కదా, దాంతో స్తోత్రం చేశాడు. పరమ కరుణాస్వరూపుడు శివుడు ఆనందపడిపోయాట, ఆనందపడి ఏం కావాలో కోరుకో అన్నాడు. ఆయన ఏం కోరుకున్నాడు, పరమ వైష్ణవోత్తముడైన కుమారుడు నాకు కావాలి, వాడి నిరంతరం హరిస్మరణ చెయ్యాలి, మంచి కొడుకువాడు, నా కుటుంబానికి పేరు తెచ్చిపెట్టాలి, అటువంటి వాడిని ప్రసాదించు, నాకింకేమొద్దు. అదేమిటయ్యా బోల్డ్ పదవులు ఇస్తాను, నువ్వు చిన్న గంధర్వరాజ్యాన్ని పాలిస్తున్నావు, గంధర్వలోకం కంటే ఇంద్రలోకం చాలా గొప్పది, ఇంద్ర పదవి కొరుకు, అది కాదంటావా బ్రహ్మలోకం కొరుకు, ఇస్తాను నీకు వచ్చే జన్మలో, ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు అన్నట్ట. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఎందుకయ్యా ఈ దిక్కుమాల పదవులు, యత్ పక్ష్మచాలనే నైవ బ్రహ్మణ పతనం భవేత్ తద్బ్రహ్మత్వం స్వప్నతుల్యం కృష్ణ భక్తో నచేచ్చతి. ఏం బ్రహ్మ పదవే, శ్రీకృష్ణుడు కన్ను రెప్పపాటు వేసేలోపు ఈ కృష్ణ బ్రహ్మ పదవి పోతుంది, ఎందుకు రెప్పపాటులో కృష్ణుడు రెప్పపాటులో పోయే ఈ బ్రహ్మ పదవి నాకు వద్దు, చీ అది కలతో సమానం. అయినా మేం కృష్ణ భక్తులం, కృష్ణ భక్తి తప్ప పదవులు కోరుకోం. బుల్లి బుల్లి పనికిమాలిన పదవులు పొంది ఓ అని వెర్రవీగిపోతున్నాం మనం ఇక్కడ. ఇంత చేసి మొన్న మధ్యన వాడెవడో మార్కెట్లో రెండు వీధులకి ప్రెసిడెంట్ అయ్యట, ఏ నేను రెండు వీధులకి ప్రెసిడెంట్ అయ్యానండి, మార్కెట్ వీధులకి ప్రెసిడెంట్ ఏమిటి, బ్రహ్మ పదవి కూడా వేస్ట్ అంటున్నాడు వీడు. అది జ్ఞాని గనక, నాకు కృష్ణ భక్తి కలిగిన కొడుకు చాలు, అందుకని నేనేమంటున్నాను, తద్దాస్యం వైష్ణవ సుతం దేహి కల్పతరోవరం త్వాం ప్రాప్య లభతే తుష్టం వరం సర్వవరోవరః. నాకు నిరంతర విష్ణు భక్తి కలిగిన ఒక్క కుమారుడు చాలు, 100 మంది పనికిమాలిన వాళ్ళకంటే. అటువంటి వరాన్ని కల్పవృక్షంతో సమానం నువ్వు వరాలు ఇవ్వడంలో, అటువంటి నిన్ను అడుగుతున్నాను స్వామి, నువ్వు సంతోషిస్తే నాకు ఆ వరం ఇయ్యనగానే శివుడు సంతోషించాడు, చిరునవ్వుతూ ఇలా అన్నట్టు పైకి, ఏమని గంధర్వరాజా పరీక్షించాలి కదా, అందుకని మంచి వరం కోరావు, ధన్యుడివి నాయనా నువ్వు, నిజంగా నీ హరిభక్తి అనుపమానం, దృఢమైన హరిభక్తి నీది, నీలాంటి వాడు సంసార బంధాలు తనంత తాను టక్కున ఛేదించగలుగుతాడు, హరిభక్తుడు తాను బాగుపడతాట, తన వంశాన్ని బాగు చేస్తాడు, తన వంశం ధన్యం చేస్తాడు అతడు, అనేక తరాల వాళ్ళను కూడా బాగు చేస్తాట. హరిభక్తి కలిగిన వాడికి పైన 7 తరాల వాళ్ళు నరకంలో ఉంటే వాళ్ళు కూడా వీడి హరిభక్తి వల్ల స్వర్గానికి వచ్చేస్తారు, రాబోయే 7 తరాలని బాగు చేస్తాడు హరిభక్తి కలిగిన వాడు. హరినామ సంకీర్తనతో కోటాను కోట్ల మహాపాపాలు, కోటాను కోట్ల జన్మల మహాపాపాలు కూడా తొలగిపోతాయి, గోలోకానికి వెళ్ళగలుగుతాడు. హరినామ కీర్తనతో మాలాంటి వాళ్ళం సంతోషిస్తాం. హరినామ కీర్తన వల్ల మానవుడు పుణ్యాత్ముడవుతాడు, రుణాలన్నీ తీరతాయి. ఈ శ్రీకృష్ణ విముఖుడై ఉన్నంతకాలం మానవుడికి భార్య వల్ల సుఖముండదు, పుత్రుల వల్ల సుఖముండదు, ఐశ్వర్యం కూడా వాడికి ఆనందం ఇవ్వదు. ఈ రాగంలో అనురాగంలో పడి సంసార బంధంలో చిక్కి నశించిపోతాడు. సంసారంలో పడి పెళ్ళం బిడ్డలోను వాళ్లే సర్వస్వమును కూర్చోరికి వాడు భ్రష్టుడవుతాడు హరిభక్తి లేకపోతే. హరిభక్తుడైన పుత్రుడు జన్మించడంతో ఆరు తరాల పైవాళ్ళు అంటారట, నాయన మా వంశంలో నువ్వు ఒకడు మంచివాడు పుట్టేవాడా, నీ వల్ల మా వంశం అంతా తరిస్తోందిరా అని పైనుంచి రహస్యంగా దీవిస్తూ ఉంటారు వాళ్ళు. హరిభక్తి అనేక జన్మల సంస్కారం వల్ల తప్ప అంత తేలిగ్గా రమ్మంటే రాదు. ఇంకా బాగా ఆలోచించి అంటున్నట్ట సదాశివుడు గంధర్వుడిని పరీక్షించడానికి. గంధర్వరాజా, ఈ తపస్సుకి నేను మెచ్చి నీకు అలాంటి కొడుకుని ఇవ్వలేను. శ్రీకృష్ణుడి మీద అనన్యభక్తి, దాస్య సౌభాగ్యం, ఇది మేము ఎవడికి పడితే వాడికి ఇవ్వం. ఈ వరం తప్ప మరో వరం కోరుకో. ఏ పదవైనా ఇస్తా, ఇంద్రత్వమా అమరత్వమా బ్రహ్మ పదవా సకల సిద్ధులా అన్నీ ఇస్తాను, హరిభక్తి మాత్రం నేను ఇవ్వను అంత తేలిగ్గా అన్నాడు. పాపం గంధర్వుడు వెలవెలబోయాడు, కన్నీళ్లు పెట్టేసుకున్నాడు, బావురు మరి ఏడ్చేశాడు, గొంతు ఎండిపోయింది, పెదవులు ఎండిపోయాయి. ఒక్కసారి ఈశ్వరుడి కాళ్ళ మీద దీనంగా పడిపోయి ఏడ్చాడు, ప్రభో బ్రహ్మలోకేంద్ర సేవిత. ప్రభు, బ్రహ్మ ఇంద్రాదుల చేత సేవింపబడే ఈశ్వర, హఠాత్తుగా ఇలా అంటావా? నేను తపస్సు చేసిందే హరిభక్తి మీద నా మనస్సు నిలబడాలని, హరిభక్తి కలిగిన కొడుకు కావాలని, అది ఇవ్వకపోయాక ఇంకేవరాలిస్తే నాకేమిటి? ప్రభు, బ్రహ్మ పదవి నాకొద్దు తండ్రో, అస్సలొద్దు, నాకన్నీ మిథ్య పదవులన్నీ క్షణభంగురాలు. శ్రీకృష్ణ భక్తులున్నారే వాళ్ళు బ్రహ్మ పదవిని అడగరు, ఇంద్రత్వం అడగరు, అమరత్వం అడగరు, సిద్ధులు అడగరు, యోగం అడగరు, మృత్యుంజయాది జ్ఞానం కూడా అడగరు. అసలు శ్రీకృష్ణ భక్తులకు ఇవేం అక్కర్లా. సాలోక్య సార్ష్టి సామీప్య సాయుజ్యం శ్రీహరేరపి తత్ర నిర్వాణ మోక్షంచ నహి వాంఛంతి వైష్ణవాః. ఆగా, సాలోక్యం సాయుజ్యం సామీప్యం అని పిలువబడేటటువంటి సారూప్యాది మోక్షాలు ఏవి మేము కోరం. శ్రీహరి భక్తులున్నారే హరిస్మరణ చేసి హరి ఏమిస్తే అది పుచ్చుకుంటారు తప్ప సాయుజ్య సామీప్య సారూప్య సాలోక్యాలనే నాలుగు మోక్షాలు కూడా అడగరు. అసలు ఏ వాంఛ లేని వాళ్ళు వైష్ణవులంటే వాళ్ళు ఒకటే, శ్రీకృష్ణ పాదాలు సేవిస్తే చాలు, ఆ పాదాలని మేము తలుచుకుంటే చాలు. ఆ హరిభక్తి ముందు ఇవన్నీ దండగ మా దృష్టిలో. అందుకని నేను కోరిన వరాలు తప్ప నాకు ఇంకేమక్కర్లా, నాకు అచంచలమైన హరిభక్తి కావాలి, నాకు పుట్టే కొడుకు మహావిష్ణు భక్తుడు కావాలి, ఇది నా కోరిక. నువ్వేమంటున్నావు, ఈ వరం ఇవ్వనంటున్నావు, ఒకవేళ ఈ తపస్సు చాలకపోతే తలకై నరుక్కుని నీ యజ్ఞం చేసి అందులో పారేసుకుంటాను, శివ శివ అంటూ తల నరికి అందులో పారేస్తాను, ఆ తలకై సేకరించి వరమి హోమం చేయమంటావా, నా తల ఖండించుకుని అందులో బలిచ్చే హోమం, లేక వరం ఇస్తావా? చిరునవ్వు నవ్వాడు సదాశివుడు. సహవాష్ ఆనందించా, నీవు పదవుల వెంట పడతావేమో, బ్రహ్మ పదం అంటే మాట్లాడండి, చీఫ్ మినిస్టర్ పదవి కోసమే కొట్టు తెచ్చిపోతాం మనం, అటువంటిది బ్రహ్మ పదవి లాంటి పదవికి నువ్వు వెంట పడతావేమో అనుకున్నాం, నువ్వు అందుకు లొంగలేదు. గంధర్వరాజా, నీలాంటి ఏకాంత భక్తులే లోకానికి అవసరం. నీవు కోరిన హరిభక్తి హరిదాస్యం నీకిస్తున్నాను. నీకు మంచి కొడుకు పుడతాడు, ఆ కొడుకు దీర్ఘాయుష్కుడవుతాడు, సద్గుణంతో ఉంటాడు, నిత్య సుస్థిర యవ్వనంతో ఉంటాడు, సంపన్నుడవుతాడు, జ్ఞాని అవుతాడు, సుందరుడవుతాడు, గురుభక్తుడవుతాడు, జితేంద్రియుడవుతాడు. కానీ హరిస్మరణ చేస్తున్నప్పుడు ఒకే ఒక్కసారి ఏమరిపాటు పొందుతాడు, ఆ ఏమరిపాటుతో ఉన్నప్పుడు మళ్ళీ శాపం పొందుతాడు, తర్వాత కాలంలో దాసీపుత్రుడవుతాడు. ఇది ఒకప్పుడు అతనికి బ్రహ్మ ఇచ్చిన శాపం. ఆ దాసీపుత్రుడిగా ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత జన్మలో విష్ణుభక్తితో శాశ్వతంగా నారదుడవుతాడు పో అని అనుగ్రహించగానే అమ్మయ్యా అనుకున్నాడు. శివుడు అంతర్హితుడయ్యాడు. ఈ గంధర్వరాజు పరమానంద భరితుడు ఈ రాజ్యానికి వెళ్ళిపోయి తన భార్యకి చెప్పాడు, భార్యామణి పరమేశ్వరుడు అనుగ్రహించాడు, ఇక మనకి మంచి సంతానం కలగబోతోంది వచ్చన్నట. ఆ తర్వాత గంధర్వరాజుకి మన బ్రహ్మశాపగ్రస్తుడైన నారదుడే కొడుకుగా పుట్టాడు. ఆ కొడుకు పుట్టగానే భూమి అంతా ఆనందంతో పులకించిపోయిందిట, సుగంధ ద్రవ్యాలతో వాయువు వీచిందిట. మంద మలయానిల మమందగతి వీచన్, మందమంద వాయువులు చక్కని మలయపర్వతం నుంచి సువాసనలు వచ్చాయిట. పుష్పవర్షం కురిపించారు దేవతలు, భూమి సస్యవతి అయ్యింది, ప్రపంచంలో అందరికీ ఆనందం కలిగింది. మహాత్ములు పుడితే ఇలా ఆనందిస్తుంది భూమి, దుర్మార్గులు పుడితే భూకంపాలు వస్తాయి, నక్కలకు వస్తాయి, కుక్కలకు వస్తాయి. ఆ తర్వాత గంధర్వరాజు భార్య ఆ కుమారుణ్ణి కన్న పర్వతం ఇప్పటికి కూడా పూజ్య పర్వతం, అదే గంధమాదన పర్వతం, అంటే బదరీ దగ్గర ఆ పర్వతం మీద పుట్టట్టి ఈయన నారద మహర్షి. దివ్య సుందర పుత్రుడు అన్నారు, శుభముహూర్తం అది. వశిష్ఠ మహర్షి అక్కడికి స్వయంగా వచ్చి, అమ్మాయి ఈ గంధర్వరాజుకి నీకు పుట్టిన కొడుకు సామాన్యుడు అనుకునేవు సుమి, ఇతడి వల్ల మీకు చరిత్రలోకి ఎక్కుతారు, లేకపోతే మీ పేరు ఎవడదలుచుకుంటాడు, భవిష్యత్తులో పురాణాల్లో నీ గురించి పద్మాకర్ గారు లాంటి వాళ్ళు చెబుతూ ఉంటే మీ జన్మ ధన్యమవుతుంది, అంత చరిత్ర మీకు కుర్రాడిస్తాడు వీడు, ఇతడికి నామకరణం చేస్తున్నాను అని సంస్కారంలో పేరు పెట్టట, ఉపబర్రహణుడు అని. ఉప అంటే అధికార అర్థం, చాలా అధికం అన్నమాట, అధికం గొప్ప. ఇక్కడ ఇక ఈ పుల్లింగ బర్రహణ శబ్దం ఉందే పూజ్యం, అధిక పూజ్యుడు ఉపబర్రహణుడు అంటే అర్థం ఏమిటనమాట, మహాపూజ్యుడు, అందరిలోకి గొప్ప పూజ్యుడు ఇతడే అని పేరు వచ్చింది. ఈ విధంగా వశిష్ఠ మహర్షి ఉపబర్రహణ శబ్దానికి నిర్వచనం ఇచ్చి ధృవీకరించాడు, ఇతడు అందరిలోకి మిక్కిలి పూజ్యుడు, గొప్ప పూజ్యుడు, అందువల్ల ఉపబర్రహణుడు అని పిలువబడతాడు అని. శంకరుడు చెప్పాడుగా, హరిభక్తిం హరేర్ దాస్యం పుత్రం పరమ వైష్ణవం చిరాయుషంచ గుణినం సత్సత్తు సుస్థిర యౌవనం అని. అలాగే అయిపోయింది, హరిభక్తి వచ్చింది వాడికి, హరిదాస్యం వచ్చింది ఆ కుర్రాడికి, పరమ వైష్ణవుడు అతడు, చిరాయుర్దాయం కలిగిన వాడయ్యాడు, మంచి గుణవంతుడు అయ్యాడు, శాశ్వతంగా యవ్వనంతో ఉండేవాట, అస్సలు ఎప్పుడు చూసినా 30 ఏళ్ల కుర్రాళ్ళగే ఉండేవాట, జుట్టుకు రంగే ఇక్కర్లా, ఒణికేవి కాదు అవయవాలు, మంచి నవయవనంలో ఆనందంగా ఆనందంగా ఉండేవాట. మరి బ్రహ్మశాపం వల్ల ఈ జన్మలో వీడికి చాలా లంపటాలు పట్టుకున్నాయి, అవేమిటో చెబుతున్నా విను జాగ్రత్తగా. గంధర్వరాజు కొడుకు పుట్టాక ఆనందంతో మంచి ఉత్సవం ఏర్పాటు చేశాడు, బ్రాహ్మణోత్తములు పిలిపించాడు, వాళ్ళందరికీ ఆవులు దానం చేశాడు, దొళ్లదోపుగా బంగారపు కాసులు దానం చేశాడు, వెనక ముందు చూసుకోకుండా దివ్యమైన వస్తువులన్నీ దానం చేసేశాడు. బ్రాహ్మణోత్తములు అనర్ఘములైన అమూల్యమైన ఆ రత్నాలు పుచ్చుకున్నారు, సంతోషించారు. ఈతడు వీరుడవుగాక, వీరవైరి జేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించిరపుడు బ్రాహ్మణ జనములు, శత్రువుల్ని జయించే పరాక్రమం కలిగిన వాడవుతాడు, దీర్ఘాయుష్మంతుడవుతాడు అని దీవించారు బ్రాహ్మణోత్తములు. క్రమంగా ఉపవరహణుడు యువకుడయ్యాడు, వశిష్ఠ మహర్షి పాదాలు ఆశ్రయించాడు. వందే గురు పదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహక. గురుపాద పద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తున్నాం. అవి అవాంగ్మానసగోచరం, ఆ గురుపాదాలు వాక్కుతో వర్ణించలేం, మనస్సులోనూ వాటిని పట్టుకోలేం. గురుపాదాలు అనంతం, అసలు గురుపాదములకున్న శక్తి బ్రహ్మాండాలలో దేనికీ లేదు. అందున హరిభక్తి కలిగిన సద్గురుడి యొక్క పాదాలకున్న శక్తి ఈ సృష్టిలో మరి దేనికీ లేదు. మహాత్మా మీకు నమస్కారం చేస్తున్నాం, సద్గురుత్తమ. ఓ గురుత్తమ, నాకు దివ్య మంత్రాన్ని ఉపదేశించమనగానే హరిమంత్రాన్ని ఉపదేశించాట, నిరంతరం నారాయణ నారాయణ అనుకోమన్నాడు. దుష్కర తపస్సు చేశాడు ఆ తర్వాత ఆయన, హరిభక్తుడి గండకీ నదీ తీరంలో తపస్సు చేశాడన్నారు ఆయన. ఆయన తపస్సు చేస్తూ ఉంటే ఆకాశంలో ఎగురు విడుతూ వెడుతున్న వేల కొలది గంధర్వకాంతలు ఇతను చూచారు. ఆ గంధర్వకాంతలు మెరుపు తీగల్లో ఉన్నారు, పరమసుందరీమణులు, ఎర్రని చీరలు కట్టుకున్నారు, చేతులు పద్మరాగాల్లో మెరిసిపోతున్నాయి, పెదవులు దొండపండుల్లో మెరిసిపోతున్నాయి, ఉందా లేదా అనిపిస్తోంది నడుము. అటువంటి పరమసుందరీమణులైన గంధర్వకాంతలు వాడిని చూశారట, ప్రేమతో ఆసక్తితో వచ్చి పడిపోయారట. ఆహా అనుకున్నారు. యోగశక్తితోటి వెంటనే ఇతన్ని పెళ్లి చేసుకోవడం కోసం శరీరం త్యజించి చిత్రరథుడు అనే గంధర్వుడింట్లో పుట్టారట. అక్కడ నుంచి తండ్రి దగ్గర సెలవు తీసుకుని మేము తపస్సు చేస్తామని ఇతని పెళ్లి చేసుకోవడం కోసం అన్నమాట, ఆ ఉపబర్రహణుడు తపస్సు చేస్తున్న గండకీ తీరం దగ్గరకు వచ్చి అక్కడే అతను ఎదురుగుండా తపస్సు మొదలెట్టారట. క్రమక్రమంగా ఉపబర్రహణుడు కళ్ళు విప్పాడు, చూస్తే ఎదురుగుండా సుందరీమణులు. ఆయనకి మరి బ్రహ్మశాపం ఉందిగా, ఆ వ్యామోహంలో పడిపోయాడు, తపస్సు ఆపేశాడు, వీళ్ళని పెళ్లి చేసుకున్నాడు. చక్కటి టింగురంగాను ఒప్పులో గొప్ప ఒయ్యారి భవాన్ని చేతులు పుచ్చుకుని అక్కడే కాసేపు తిరిగాడు. గండకీ నదిలో పడవల్లో తిరిగాడు. బ్రహ్మానంద భరితుడైపోయాడు. వాళ్లతో కలిసి తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి, తపస్సు పూర్తి చేశాను, ఇక రాజ్యం నేను పాలించుకుంటాను ఈ భార్యామణులతో అన్నాడు. వాళ్లతో తిరుగుతూ రాజ్యపాలన చేయడం మొదలెట్టాడు. ఇలా ఉండగా బ్రహ్మదేవుడు ఇతన్ని పిలిపించాట. నాయనా ఉపబర్హణ, నేను నీ సౌందర్యం చూశాను, నీ దగ్గర సంగీతం వాయించడం అనే గొప్ప విద్య ఉంది. అసలు గంధర్వులకి సంగీతం పెట్టింది పేరుగా, అందుకే ఎవరన్నా గంధర్వులతో సమానంగా పాడితే గంధర్వగానం అంటారు. మహానుభావులకి మంచి గాయకులకి గానగంధర్వ అంటారు, కానీ గానకింపురుషాన్రగా లేదా గాన రాక్షసాన్ని విరుదెవరగా. గంధర్వులు అంటే సంగీతం వాళ్ళ సొమ్ము అన్నమాట. వాళ్ళు పాడితే బండరాళ్ళు కరిగిపోతాయట. అందుకని ఈ ఉపబరహణుడి గానానికి మెచ్చుకున్న బ్రహ్మదేవుడు, నా కొలువులో నీకు ఉద్యోగం ఇచ్చా, అప్పుడప్పుడు హరికి మేము పూజ చేస్తాం, శ్రీకృష్ణ విగ్రహం పెట్టి పక్కన అమ్మవారు రాధాదేవిని పెట్టి ఆ గోలోక కృష్ణుడిని రాధని మేము పూజ చేసి రకరకాల ఉత్సవాలు చేస్తాం. ఒకరోజున అందులో కృష్ణుడికి సంగీత సేవ చేస్తాం, ఆ చేసేటప్పుడు నువ్వు వచ్చి పాటలు పాడు, ఆనంద పెట్టు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రా, నీకు మంచి జీతం ఉంటాయి, గౌరవాలు ఉంటాయి అన్నట్టు. బ్రహ్మగారి దగ్గర పదం అంటే మాటలు కాదుగా, ఒప్పుకున్నాడు ఆయన. క్రమక్రమంగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళడం, వాద్యధ్వనులు వాయించడం, ఆ బ్రహ్మగారు ఇచ్చినటువంటి జీతాలు పదవులు స్వీకరించడం చేశాడు. ఇలా ఉండగా ఒకనాడు బ్రహ్మలోకానికి వెళ్ళి హరి యశోగానం చేస్తున్నట్ట, శుభనృత్యం చేస్తున్నట్ట. అలా చేస్తున్నప్పుడు వీడికి పెళ్ళాలు గుర్తుకొచ్చారు భార్యలు. పాట పాడుతున్నవాడు ఎదురుగుండ శ్రీకృష్ణుడు రాధ ఇద్దరు ఉన్నారు. ఆ రాధాకృష్ణుల సేవ చేస్తున్న ఈతడు సేవ మానేసి పరుగు పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోయాట. ఆ ఎంత విచిత్రం చూడండి, ఆశ్చర్యం. నిరంతరం హరిస్మరణ చేసే ఆయన హరిస్మరణ మానేశాడు, ఆ ప్రదేశం వదిలిపెట్టేశాడు, అక్కడి నుంచి మాయమే వెళ్ళిపోయాడు. బ్రహ్మకి ఆగ్రహం కలిగింది, భగవంతుడైన హరికి సేవ చేయడం మానేసి మధ్యలో సంకీర్తన విడిచిపెట్టి వెళ్ళిపోతాడా ఈ అజ్ఞాని, ఎంత పొరపాటు చేశాడని మళ్ళీ వెంటనే కబురు పెట్టాడు. వచ్చాడు కానీ ఈ ఉపబరహణుడికి హరికీర్తన మీద దృష్టి లేదట. తన భార్యలే గుర్తుకొస్తున్నారు, పరమసుందరీమణులు, వాళ్ళ మీద వ్యామోహంలో ఉండిపోయాడు. అందులో ఆ భార్యలలో పెద్ద భార్య పేరు మాలావతి. అహో, అద్భుతమైన సుందరీమణి అట ఆవిడ. ఆ సౌందర్యం ఇక సామాన్య స్త్రీలలో ఉండదు. ఇదో వీళ్ళనే ఈ రకంగా ఉండేవాళ్ళని గృహవ్రతులు అంటారు. మనకి ప్రహ్లాదుడు అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై తచ్చుచుబుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికి జచ్చరబుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైన హరి ప్రబోధముల్ అన్నాడు. ఇందులో గృహవ్రతులు అని ఒక పదం వాడాడు. గృహవ్రతులు అంటే ఎవరెవరు అందులోకి వస్తారు? ఒక్కొక్క వ్యక్తికి ఎప్పుడు ఎప్పుడు ఇంటికి పోదామా అని ఉంటుంది. ఇంకెక్కడా వాడికి మనస్సు ఉండదు ఇంటికి వెళ్ళడం. ఇంటికి ఎక్కడైనా ఇంత బూజు ఉంటే దులపడం, ఇంటి దగ్గర రసమాడు తుడుచుకోవడం, ఇంటి మీద చెయ్యేస్తే బెంగ, ఆ ఇల్లు వదిలి ఎక్కడికైనా పెడితే ఇల్లే గుర్తుకు రావడం, ఇంకా అస్తమాటు గృహం మీద వ్యామోహం అన్నమాట. గృహం అంటే కేవలం గృహమే కాదు, ఇంట్లో ఉండే భర్తో భార్యో పిల్లలో ఇది తప్పుండదు. చూడండి, కొంతమంది ప్రత్యేకంగా ఇదే కేటగిరీస్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తే తెలుస్తారు. ఉపన్యాసానికి వస్తాడు, ఇంటి దగ్గర మా ఆవిడ ఎలా ఇల్లు తుడుస్తుందో, లేకపోతే ఇంట్లో ఏం చేస్తున్నారో, పిల్లలు ఏం చేస్తున్నారో, టీవీ కట్టారో లేదో, ఫ్యాన్ కట్టారో లేదో, ఇక వీడికి ఆ ఇల్లు తప్ప మరొకటి ఉండదు అన్నమాట. నిజానికి శరీరం మాత్రమే మరొక చోట ఉన్నది, మనస్సు సర్వకాల సర్వావస్థల్లో గృహం మీదే ఉంటుంది. ఇంకో కొందరు ఉంటారు ఇల్లు విడిచి బయటికి వెళ్ళడానికి భయపడతారు, ఎందుకనంటే దొంగతనాలు వస్తాయేమోనని. ఇంటి చుట్టుపక్కల ఎక్కడ దొంగతనం వచ్చిందిట, జరిగిందిట, అందుకని బాబోయ్ మేము ఇల్లు విడిచిపెడితే రాత్రిపూట ఎవడ దూరుతాడు అనండోయ్ అని. ఇంక 24 గంటలు కుక్క కాపలా కాస్తారు, వాళ్ళ బతుకంతా కుక్కల్లాగా ఇంటికి కాపలా కేయడం, వీళ్ళని గృహవృత్తులు అంటారు. ఇంకో కొంతమంది ఉంటారు చక్కగా నేలలా తుడుచుకోవడం, కూర్చోవడం, మొక్కలు చూసుకోవడం, వాటి మీదే తప్ప పొరపాటున కూడా వాడికి కథాశయమేం అక్కర్లేదు, పురాణాలు అక్కర్లేదు, గుడి అక్కర్లేదు, గోపురం అక్కర్లేదు, ఇహ కొంప. ఇంకొంతమంది ఉంటారు ఇంటి దగ్గర వంటగదిలోనే తిరుగుతూ ఉంటారు, పెళ్ళానికి వెనకాతలే సలహాలు ఇస్తూ. ఒక ఆయన ఉన్నాడు, పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆవిడ చాలా అదృష్టవంతురాలు అనిపించుకుందిట. ఎందుకంటే ఆవిడ 8 గంటలకు లేస్తుంది, ఈయన 5 గంటలకు లేచి శుభ్రంగా కాఫీ తాగి ఫ్లాస్కోలో ఆవిడ కాఫీ పెడతాడు, తర్వాత స్నానం చేసి జపంలో పెడతాడు, ఆవిడ లేచే సమయానికి టిఫిన్ రెడీ చేస్తాడు, ఇల్లు తుడిచిపెట్టేస్తాడు, పొయ్యి అంతా క్లీన్ చేస్తాడు, స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చుకొచ్చి ఈయన వచ్చాక తరిగి పెడతాడు. ఏ రోజన్నా స్కూల్లో మీటింగ్ ఉంటే ఆవిడ వెంగట్టుకుని దిక్కుమాలని హెడ్ మాస్టర్ అండి, హెచ్ఎం గారు అస్తమాడు చంపేస్తాడు మా ఆయనకి మీటింగ్ పెట్టని. అస్తమాటం నాతో అనేది హెచ్ఎంని తిడుతున్నావేంటమ్మా మీటింగ్ గురించి అంటే ఏం చెప్పనండి, ఆ మీటింగ్ వల్ల మాకు హీటింగ్ లేదండి అంది. అసలు రహస్యం అప్పుడు తెలిసింది. ఇదిగో ఈ రకంగా ఉంటారు కొంతమంది భర్తలు ఇంట్లో చక్కగా వంటలు చేసుకుంటూ. అలాంటి భర్తలను చూసినప్పుడు ఈ భార్యలకు కూడా బెంగ వస్తుంది. చూశారు ఆయన శుభ్రంగా స్కూల్ నుంచి రాగానే వంట చేస్తున్నారు, మీరు ఉన్నారు మీ దొంప దగ్గర, సాయంకాలం మీకు భోజనాలు పెట్టలేక ఇంట్లోంచి కాఫీలు ఇవ్వలేక చూస్తున్నామని తిట్టుకుంటూ ఉంటారు. వీళ్ళ వల్ల తక్కిన భార్యలకు ఎంత బాధో. ఈ రకమైన వ్యక్తులందరూ గృహవృత్తులే అన్నారు. గృహ వ్యామోహంతో గృహాన్ని నిరంతరం విడిచిపెట్టలేక ఇల్లే లోకంగా ఇల్లే సమస్తంగా బ్రతికేవాడు గృహవ్రతుడు. అదిగో ఆ రకంగా ఇతనికి కూడా ఇక్కడ గృహవ్రతుడు అంటే కేవలం ఇల్లని కాకుండా ఇల్లాల మీద వ్యామోహం. ఆ వ్యామోహంతో అక్కడ కూర్చున్నాడు. ఆ భార్య వ్యామోహంతో ఉండగా అతనికి రేతఃపాతం అయ్యింది. బ్రహ్మదేవుడు చూచాడు ఆయన సమస్త లోకేశ్వరుడు, ఆయనకి తెలియందంటూ ఏముండదు, ఆగ్రహించాడు, పళ్ళు పటపట కొరికాడు. ఓరి మూఢుడా, ఇది బ్రహ్మసభ, అందున ఇక్కడ శ్రీకృష్ణుడి భజన జరుగుతోంది. ఇలా శ్రీకృష్ణ పరమాత్మ భజన జరిగే సమయంలో ఇంటి మీద ఇల్లాల మీద వ్యామోహంతో సమస్తం మరిచిపోయావు. కామాతురాణం నభయన్న లజ్జ అన్నారు. కామాతురులకి భయం సిగ్గు రెండూ ఉండబట, ఆ రకంగా అయిపోయావు. ఓయి గంధర్వుడా, నీ దివ్య శరీరం నుంచి పతితుడవై ఒక దాసీ పుత్రుడివై అలమటించు పో. తర్వాత నీ అదృష్టం బాగుండి సమయానుసారంగా మళ్ళీ దాసీపుత్రుడిగా ఉన్నప్పుడు పరమ భాగవతోత్తములు భాగవత పురాణం చెప్పేవాళ్ళు వస్తారు మీ ఊరికి, వాళ్ళ ద్వారా హరిస్మరణ నేర్చుకుంటావు, హరికథలు వింటావు, భాగవత సప్తాహాది దీక్షలలో ఉంటావు, వాళ్ళకి సేవ చేస్తావు, తరిస్తావు నువ్వు, అప్పుడే తరిస్తావు. హరిస్మరణ జరిగే చోట హరికథకి భగ్నం కలిగితే ఆ భగ్నం చేసిన వాడు ఎంత పతితుడవుతాడో నీకు తెలియదా? గంధర్వ జాతిలో పుట్టినవాడివే, ఎట్టి పరిస్థితులు అసలు అవ్వకూడదు. మనకి పదే పదే దేవీ భాగవతంలో కూడా చెప్పాడు కథాచ్ఛేదహాని నిద్రాభంగ కథాచ్ఛేదో దంపత్యోహ ప్రీతిభేదనం శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్యా సంస్మృతం అని. ఎవడైనా అలిసి నిద్రపోతూ ఉంటే వాడికి నిద్రాభంగం చేస్తే అది బ్రహ్మహత్యా పాపం అన్నారు. కథాచ్ఛేద ఇలా పురాణం చెబుతూ ఉంటే ఆ పురాణాన్ని మధ్యలో ఆపేసేస్తే ఆ ఆపడానికి ఎవడు మూలకారకుడో వాడికి కూడా బ్రహ్మహత్యా పాపం వచ్చి చుట్టుకుంటుంది. దంపత్యోహ ప్రీతిభేదనం, భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు వాళ్ళని ఎవరు విడదీస్తారో వాళ్ళకు కూడా బ్రహ్మహత్యా పాపం వస్తుంది. శిశుమాతృ విభేదశ్చ, తల్లిని బిడ్డని వేరు చేసేవాడికి కూడా ఈ బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుంది. అన్ని తెలుసుండి హరిస్మరణ సమయంలో ఇంటికి పోయి మళ్ళీ కబురు పెడితే చెయ్యరాని అపచారం చేస్తావా కాముకుడా? ఇది విపత్తుల వల్ల వచ్చినటువంటి కష్టం. నీకు కామం అనే ఒక భయంకరమైన ఆపద నిన్ను పట్టుకున్నది. కానీ ఇంతలోనే నారదుడు ఏడుస్తున్నట్ట శాపం విని వెంటనే జాలి పడిపోయాడు. తండ్రి కదా శాపం పెట్టేసిన వెంటనే బ్రహ్మదేవుడికి జాలి కలిగింది. అసలు బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళ కోపం శాశ్వతంగా ఉండదన్నారు. నవనీతం హృదయం బ్రాహ్మణస్య, దానినే తెలుగులో నన్నయ్య గారు ఆదిపర్వంలో అనువాదం చేసి నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణ ఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయల్దు. నాయన మనస్సేమో అప్పుడే తీసిన వెన్నపూస, మాట మాత్రం కటుగా ఉంటుంది. ఇది బ్రాహ్మణ లక్షణం అంటే ముందు కయ్యమంటాడు కానీ మనస్సులో మాత్రం ఏమీ ఉండదు, అందుకే కరిగిపోయి వెంటనే క్షమించేస్తాడు. క్షమాగుణం కరుణ బ్రాహ్మణ లక్షణం. మనస్సు వెన్నపూస కానీ కోపం వస్తే కటువుగా మాట్లాడతాడు. కానీ ఈ రెండు విపరీతము రాజులయందు, ఈ రెండు మహారాజుల్లో వ్యతిరేకతట. రాజుగారు పైకి చాలా తేలిగ్గా తీయగా మాట్లాడతాడు కానీ లోపల హృదయం కఠినం. రాజకీయం అంటే అదే, మరి మొహం మీద ఉమ్మేసిన వాడిని కూడా క్షమించినట్టు క్షమించే అంటాడు. ఆ బయటికి వెళ్ళక వాడిని చంపడానికి వెంటనే బాంబు వేస్తాడు అదనమాట. పైకి మెత్తగా మాట్లాడి కత్తిలాగా వజ్రాయుధంలాగా నరికేసే లక్షణమేమో చేతల్లో కనపడుతుంది. మనస్సుకి చేతలకి సంబంధం లేదు, ఈ రెండు రాజుల్లో విపరీతం. కాన విప్రుండోపు, విప్రుడు ఉన్నాడే శాపం ఇచ్చి వెనక్కి తీసుకోగలడు. అందుకే గోపండతి శాంతుడయ్యు నర్రపాలుడు శాపము గ్రమ్మరింపగన్, అయినా శాపం ఇచ్చి వెనక్కి తీసుకోలేడు మహారాజు. కారణం మనస్సు కఠినం, మాట వెన్న. కానీ మాట ఎలా ఉన్నా మనస్సే వెన్నపూసలో ఉండాలి. మనస్సు కదా అన్నిటికీ ప్రధానం, మనయేవ ప్రధానం హి అన్నారు. మనస్సులో నేను చేసేది ధర్మము అని ఏ మానవుడైనా అనుకుంటే వాడికి ఏ పాపం ఉంటుందట. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒక రహస్యం ఉంది. భగవద్గీత మొదలైనవి చెప్పేది అది, నిరభిమానుడై వధించిన వాడికి చంపితే కూడా హత్యాపాపం చుట్టుకోదు. 1000 జంతువులను చంపితున్నా నేను చంపుతున్నాను అని కర్తృత్వం తన మీద పెట్టుకున్నటువంటి వాడికి అస్సలు ఆ పాపం ఉండదు. అందుకే మహానుభావులైనటువంటి వాళ్ళకి దోషాలు ఎందుకంటవు అంటే నిరభిమానుడై ఉంటాడు, అంటే తాను చేస్తున్నానే కర్తృత్వ భావన ఉండదు అతనికి. కర్తృత్వ భావన లేకపోతే ఇక వాడికి పాపం లేదన్నారు. అందుకే చేసే ముందు ఆలోచించాలి ఆత్మస్థైర్యంతో, ఇది నేను చేస్తున్నది ధర్మము, ఇది నాకు నమ్మకం, ఇది శాస్త్రం, ఇది ఫలానా పుస్తకంలో ఉంది, నేను ఆ ప్రకారం నడుచుకుంటున్నానని ఎవరికైనా అనిపిస్తే వాడికి దోషం రాదు. కానీ ఒక్కొక్కసారి మానవుడు బలహీనత కొద్దీ ఇంతకీ ఈ పుస్తకంలో చెప్పింది నిజమేనంటారా, కొంపదీసి తప్పేమో అనే భావన వచ్చిందా, అప్పుడు పాపం అంటుతుంది. అందుకే పాపం అంటకుండా ఉండడానికి, కర్తృత్వ ఫలం అనుభవించకుండా ఉండడానికి నేను చేస్తున్నది ధర్మమని మనస వాచ కర్మణ నమ్మాలి. అందుకే శాస్త్రం ఏం చెబుతున్నదంటే ఇక్కడ గురువాక్యంతు కర్తవ్యం. అలాంటప్పుడు నీకు తెలియదు కదా ఇది చెయ్యొచ్చో చేయకూడదో, నీ మనస్సు చెప్పలేదు. నీ మనస్సు నిశ్చయముగా ఇది చేయవచ్చో చేయలేదో చెప్పలేనప్పుడు గురువాక్యంతు కర్తవ్యం, గురువాక్యమే కర్తవ్యం, ఇంక దానికి వెనక్కి లేదు. నాయనా అందుకే నిన్ను మీద నేను జాలి పడుతున్నాను, నా మనస్సు వెన్నపోస, కానీ నువ్వు చేసిన పనికి ఆగ్రహించి నిన్ను శపించాను. ఆ శాపం శాశ్వతం కాదు. అయినా పొరపాట్లు మానవులు చేయకపోతే అడవిలో ఉండే చెట్లు చేస్తాయి, చేయవు. మానవుడు అన్నాక ఏదో ఒక పొరపాటు గొప్ప గొప్ప కార్యాల్లో కూడా తడబడచ్చేమో చెప్పలేము. కాబట్టి నీకు ఒక మాట చెబుతున్నా విను, వినా విపత్తే హే మహిమా పుంసాం నైవ భవేత్ సుత సుఖం దుఃఖం చ సర్వేషాం క్రమేణ ప్రభవేదితి. ఇది మనందరం గుర్తుపెట్టుకోవలసిన మాట. అసలు మనిషి గొప్పతనం ఎప్పుడు బయటపడుతుంది? శత్రువులు ఉన్నప్పుడు, ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు. ఈ కష్టంలోంచి బయటపడటానికి వీడు చాలా రాటు తెలిపోతాడు. ఆహ్, వాడు పడిపోయి పైకి లేచాడు రా, వాడు మహాత్ముడు అని పొగుడుతారు. వాడి మహిమ అప్పుడు బయటపడుతుంది. మామూలుగా సాఫీగా వెళ్ళిపోయే వాడి పేరు గొప్పగా లోకంలో వినపడచ్చండి. ఎప్పుడైనా మానవుడు జీవితంలో కష్టం వచ్చినప్పుడే ఆ కష్టాలు కోర్చుకుంటే సుఖం దక్కుతుంది, వాడి మహిమ బయటపడుతుంది. అసలు ఎవరికైనా ఒక క్రమ ప్రకారంగా సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, మళ్ళీ సుఖం తర్వాత దుఃఖం, ఇవి జరుగుతూ ఉంటాయి. జ్ఞాని సుఖ దుఃఖాలు రెండింటికి అతీతంగా ఉంటాడు. ఒక వ్యక్తిలో ఒక సుగుణమో ఒక సుఖమో చూసినప్పుడు మనం ఏమనుకుంటాం, వాడు హాయిగా సుఖంగా ఉన్నాడండి, వాడి పని బాగుందండి అని అనుకుంటాం. వాడి పని బాగుందో లేదో అది వాడికి తెలియాలి, నీకు కాదు. వీడేమనుకుంటాడు, వాడు బాగున్నాడని వీడు అనుకుంటాడు. ఎవడికి వాడు వాడు బాగి చూసుకోవాలి. వెనకటికి చాలా అద్భుతమైన ఒక కథ ఉన్నది. మహాత్ముడు గోరా కుంభారమి శ్రీకృష్ణ భక్తుడు ఉన్నాడు, పాండురంగడి యొక్క భక్తుడు ఆయన. ఆయన చేతులు నరికేసుకున్నాడు పెళ్ళాం మీద పట్టుదల కొద్దీ. ఆ చేతులు నరుక్కోగానే శ్రీకృష్ణుడు వచ్చి సేవ చేశాట. సేవ చేస్తే అప్పుడు ఆ పక్కన ఉన్న మరో కుమ్మరివాడు ఉన్నాడు. ఏమయ్యా, వాడు ఒక రూపాయి ఇవ్వడు, నీకు కనీసం అన్నం కూడా పెట్టలేడు, నువ్వే వండి పెడతావు, వాడికి కుండలు చేస్తావు, వాడి ఇంటిలో బతికి చాకరీ చేస్తున్నావు, అమ్ముతావు, డబ్బు తెచ్చి పెడతావు, వాడు ఏం చేత ఇస్తాడు నా మొహం? నా దగ్గరికి వచ్చేస్తే నీకు బోడంత అన్నం పెడతాను, సేవ చేస్తానన్నట్ట. నీకు కూడా వచ్చి కుండలు చేసి పెడతాను సందేహం లేకుండా, అయితే నేను చెప్పిన పని చేయన్నట్ట. చెప్పు చెప్పు, నువ్వు వచ్చావంటే నా కోట్లు వచ్చేస్తే ఏం చెప్పి వచ్చేస్తానన్నట్ట. వెంటనే కత్తి తట్టుకొచ్చి ఈ కత్తితో నీ చేతులు నరికేస్తాను, నువ్వు నరికించుకుంటే నీకు కూడా కుండలు చేస్తానన్నట్ట. చిచి పొమ్మన్నాడు వాడు. ఇందులో అంతరార్థం తెలుస్తుంది కదా, కృష్ణుడున్నాడనే నమ్మకంతో భార్య నా చేతులు పట్టుకుంటే నేను చచ్చిపోతానని, నా చేతులు నరుక్కుంటానని వాడు శపథం చేశాడు. కృష్ణుడి మీద ఒట్టెట్టాడు గనక ఆ ప్రకారం చేతులు నరుక్కున్నాడు కృష్ణుడిని నమ్మి. అందుకని కృష్ణుడు వచ్చి చాకరీ చేశాడు. కృష్ణుడు వచ్చి చాకరీ చేయాలంటే వీడికి కృష్ణుడి మీద అంత నమ్మకం కావాలి. ఈ పక్కవాడికి ఇతని సొమ్ము మీద ఆశ ఉంది, కానీ కృష్ణుడి మీద నమ్మకం లేదు. ఈ నిజంగా చేతులు నరుక్కుంటే అవిని వచ్చి చాకరీ చేస్తాడు. అలాగే ఈ మధ్యన ఒక ఆయన, గురుగారు మీ పని బాగుందండి, హైగా తీర్థయాత్రలు జగత్తు అంతా తిరుగుతారు, మీకేం బెంగలేదు అన్నాడు. నా వెంగ ఏమిటో, నా వెంగ నాకుండేది నాకుంటుంది, నా సాధన మీద వెంగ ఉంటుంది. నేను కూడా ఉద్యోగం మానేసేటప్పుడు కొంత ఎటువంటి స్ట్రగుల్ పడ్డానో అది నా వాళ్ళకి తెలియదు. నీకు ఈ స్థాయి వస్తే నువ్వు కూడా మానేస్తే నీకు కూడా భగవంతుని మార్గం చూపిస్తాడు, కానీ నువ్వు మానలేవు, ఊగిసలాడుతున్నావు. నీవు కూడా ఆయనలాగే నిత్య వైరాగ్యంతో సమస్తాన్ని విడిచిపెట్టి త్యాగం చెయ్యగలిగి అమ్మవారి కోసం జీవితం త్యాగం చేస్తే నీకోసం అమ్మ దిగొస్తుంది. నీకు అది లేదుగా, నీవు కూడా ఆ స్థాయికి వెడితే నువ్వు కూడా ఆ పని చేయగలవు. గురువుగారు గురువుగారు అనే వెంగక్కర్ల, మీరు కూడా గురు స్థాయికి వెళ్ళవచ్చు. వెళ్ళాలి అంటే అంత సాధన చెయ్యాలి. వాడు పడ్డట్టుగా
రాత్రి పగలు అనే తేడా లేకుండా అహోరాత్రులు శ్లోకాలు పఠించాలి, వ్యాకరణాలు చదవాలి, యాత్రలు చెయ్యాలి, మంత్రశాస్త్ర ఉపాసన చెయ్యాలి, వేలాది దినములు దానికోసం వెచ్చించాలి, తల్లిదండ్రులు విడిచిపెట్టాలి, భార్యని పిల్లల్ని విడిచిపెట్టాలి, సర్వకాల సర్వావస్థల్లో దేశాల వెంబడి తిరగాలి, యాత్రలు చెయ్యాలి, యజ్ఞాలు చెయ్యాలి, ఈ కర్మలు చెయ్యగలిగేంత కష్టపడగలిగితే వాడు ఈ స్థాయికి పెడతాడు. కానీ వాడికి ఈ స్థాయి కావాలి, గురువుగారి గుర్తింపు గౌరవం కావాలి, ఈ కష్టపడలేడు. అది లోకంలో. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు, నాయనా నువ్వు ఇప్పుడు నేను శపించానని భయపడకు, ఈ శాపం వల్ల నీకు వచ్చే దుఃఖం ఉన్నదే, ఇది భవిష్యత్తులో నీకు ఉపయోగపడుతుంది. ఇవాళ మీరు జీవితంలో గొప్ప పాఠం నేర్చుకున్నారు, గుర్తుపెట్టుకోండి, ఇది బ్రహ్మగారు ఇచ్చిన సలహా. అంచేత వినా విపత్తే హే, ఒక విపత్తు వచ్చినప్పుడే ఆ విపత్తు వల్ల భవిష్యత్తులో సుఖపడతాడు. ఇంకా తమాషా చెబుతా, ఇది లండన్లో జరిగిన కథ. ఒక చర్చి ఉండేదట, ఆ చర్చి దగ్గర చెప్పులు స్టాండు, ఆ స్టాండ్ కాంట్రాక్ట్ ఒక కుర్రాడికి ఇచ్చారు. వాడికి నిశానీదారుడు అంటే సంతకం పెట్టడం రాదు, వేలుముద్ర వేస్తాడు. రోజు వాడికి ఏదో రొట్టి గిట్టి కసిన పాలు ఇచ్చేవారు. ఒకనాడు చర్చి ఫాదరు కమిటీ వాళ్ళు కలిసి సంతకం పెట్టడం కూడా చేత కానివాడు, అక్షరాలు నేర్చుకోనివాడు ఈ చర్చి దగ్గర చెప్పులు స్టాండ్కి కాపలాగి పనికిరాడని తీసేశారు ఉద్యోగం. బాబు నాకు దిక్కులేరండి, పెళ్ళం లేదు, బిడ్డలు లేరు, నేను చిన్న కుర్రాన్ని, మా అమ్మ లేదు, నేను చచ్చిపోతాను తిండి లేకపోతే, నాకు ఈ ఉద్యోగం ఉంచండు అని బతిమాలేట. వినిపించుకోలేదు వాళ్ళు, మా రూల్ అంటే మాదే, మేము పాస్ చేసాం తీసిరా అన్నారు. గింజుకుంటుంటే ఉద్యోగం తీసేసారు. ఏడ్చాడు వాడు, వెళ్ళిపోయాడు. 10 ఏళ్ళు గడిచింది. ఒకనాడు ఆ చర్చి ఫాదర్ తెల్లబోతూ ఉండగా వాడి ఆ చర్చి దగ్గర ఒక మంచి గుర్రపు బగ్గి ఆగింది. అందులోంచి ఒక కోటీశ్వరుడు మంచి ఉంగరాలు గింగరాలు హ్యాట్ గీట్టు పెట్టాడు, బూటి వేసినాడు, కోటీశ్వరుడు వచ్చాడు. ఏకంగా 2000 పౌండ్లు ఇచ్చాట ఆ రోజుల్లో. చర్చి ఫాదర్కి పిచ్చెక్కిపోయింది. ఎవరండి బాబు, అసలు ఒక పౌండ్ ఇమ్మంటే ఎవరు మాకు వచ్చి ఉపన్యాసం అంతా వినాక రూపాయి పారేసి రహస్యంగా పోయేవాళ్ళు, కొంతమంది అసలు రూపాయి ఇవ్వాలేమో దగ్గరికి రాకుండా పోయేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు ఇక్కడ, అటువంటిది ఏమిటి 2000 పౌండ్లు ఎలా ఇచ్చారన్నట్ట. అయ్యా మీ దయ వల్ల ఈ ఐశ్వర్యం వచ్చిందన్నాడు ఈయన. నేనేం చేశాను బాబు, 10 ఏళ్ల క్రితం మీ చెప్పుల స్టాండ్లో చెప్పులు తుడుచుకుని దాచుకునేవాడి అండి, తుడిచేవాడిని. మీరు సంతకం పెట్టడం రాదని ఉద్యోగం తీసేశారు, ఏడుస్తూ పోయాను. అప్పుడు పట్టుదల వచ్చింది, ఎలా బతకాలి ఎలా బతకాలి, సంతకం కూడా పెట్టడం రాదని ఉద్యోగం తీశారని భావించాట. రోజు చెప్పులు పరిశీలించేవాడుగా వీడు, చెప్పులకి పైన ఏముంటాయి ఏమిటి బాగా చెప్పులతో అనుభవం. అందుకని మెల్లిగా ఓ చెప్పులు వాడి దగ్గర కుదిరి క్రమక్రమంగా అందులో బాగా నైపుణ్యం గ్రహించి ఇవాళ ఓ బ్రహ్మాండమైన చెప్పుల ఫ్యాక్టరీ పెట్టేశాట, తోళ్ల పరిశ్రమ. అందులో నాకు 1 కోట్ల లాభం వచ్చిందండి. దిక్కుమాలిన ఉద్యోగం మీరు ఉంచుంటే నా బతుకి రోజు మీరు ఇచ్చే రొట్టి పాలు ఇవే తప్పే ఉంటాయి. రాత్రిపూట మాత్రం కాస్త మద్యం ఇస్తారు వాళ్ళు చర్చిలో. అప్పుడు ఏంటంటే వాళ్ళ బతుకు అది, కాస్త మందు పోస్తారు, ఇంతకు మించే ఉంటుందండి. అదే ఇవాళ మీరు ఉద్యోగం తీయబట్టి నేను కోటీశ్వరుండి మీ చర్చికి 2000 పౌండ్లు ఇస్తాను, తీసేశారండి గౌరవంతో అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు ఉద్యోగం పోయిందని వాడు వెంగెట్టుకున్నాడు తాత్కాలికంగా, కానీ అది వాడి జీవితంలో కోటీశ్వరుని చేసింది. ఇది చాలా ప్రసిద్ధికెక్కినటువంటి కథ ఇంగ్లాండ్ చరిత్రలో. అలాగా నిన్ను శపించానని వెంగెట్టుకోకు, నీకు ఈ అద్భుతమైన ఉద్యోగం పోయిందని వెంగెట్టుకోకు, శ్రీహరి దగ్గర పాటలు పాడే అవకాశం పోయిందని వెంగెట్టుకోకు, ఇది నీకు మళ్ళీ ఉపకారం అవుతుంది. నువ్వు దాసీపుత్రుడివి పుట్టినప్పుడు మహానుభావులు వస్తారు, వాళ్ళు భాగవత సప్తాహం చేస్తారు చాతుర్మాస్య కాలంలో, ఆ పుణ్యాత్ములకి సేవ చేస్తావు, వారి దగ్గర భాగవత కథలు వింటావు, నీ జాతకమే మారిపోతుంది, నువ్వు మహానుభావుడు అవుతావు, క్రమక్రమంగా సుఖదుఖాలు ఎవరైనా అనుభవించక తప్పదని శపించి బ్రహ్మ పుష్కరానికి వెళ్ళిపోయాడు. పాపం ఈ గంధర్వుడు ఉపబ్రహ్మణుడు వెంటనే వైరాగ్యం చెందాడు. యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టాలి అనుకున్నాడు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, ఈ 6 చక్రాలు ఒకదాని తర్వాత ఒకటి పీడించి గాలిని ప్రాణవాయువు పైకి లేపేశాడు. ప్రాణాయామం చేశాడు. ఎడా పింగళానాడులు సుషుమ్న ద్వారం ద్వారా శుద్ధి చేశాడు. క్రమక్రమంగా వాడి వేళ్ళు చచ్చుబడిపోయాయి. ప్రాణం పైకి లేచిపోయి కొద్దీ వేళ్ళు అలా చచ్చుబడి పైకి వచ్చేస్తాయి అన్నమాట. ఎప్పుడైనా చచ్చిపోయే వాడి దగ్గర మీరు చూస్తే ముందు ఎక్కడెక్కడికి ప్రాణం పోతుందో ఆ కాళ్ళు అలాగా బిగుసుకుపోతూ ఉంటాయి. అయితే ఇతడు ప్రాణాయామం ద్వారా ప్రాణం పైకి లాగేస్తున్నాడు. క్రమంగా కాళ్ళు చేతులు అల్లాడడం ఆగిపోయింది. హరిస్మరణలో ఉండిపోయాడు. ప్రాణం పోయే ముందు భగవద్ధ్యానం చేసే యోగం పట్టింది వాడికి. పరమపాపాత్ములు కూడా ప్రాణాపాయ సమయంలో హరి హరి అని జపించినంత మాత్రం చేతనే వారి జాతకం బాగుపడుతుంది. క్రూరాత్ముడు అజామీళుడు అంతటి వాడు గొప్పవాడయ్యాడు. అలాంటిది ఇతడు కావాలని చేశాడు. ఆత్మని ఆత్మలో కలిపేశాడు, అంటే జీవాత్మని పరమాత్మలో లీనం చేశాడు. పూర్వజన్మజ్ఞానం కలిగిన మహాయోగి ఇతడు ఈ మహానుభావుడు. బ్రహ్మభావ ప్రాప్తి పొందాడు. క్రమక్రమంగా ఈ తల దగ్గరకు వచ్చేసింది, మూర్ధం దగ్గరకు వచ్చింది ప్రాణం. వేణను కుడిభుజం మీద పెట్టుకున్నాడు, దక్షిణ హస్తంలో శుద్ధ స్ఫటికమాల పెట్టుకున్నాడు. పరాత్పర పరబ్రహ్మ శ్రీకృష్ణ జన్మ స్థానానికి, శ్రీకృష్ణ జన్మస్థానం అంటే ఈ జైలు కాదు, ఈ భూలోకంలో కాదు, గోలోకానికి మనస్సు పెట్టేశాడనమాట. అక్కడికి పెట్టి ఓం శ్రీం క్లీం కృష్ణాయ నమః అని జపం చేశాడు. క్రమక్రమంగా ఆ జపం కూడా పోయింది. కృష్ణ కృష్ణ రెండు అక్షరాలు ఇవన్నీ పోయాయి. కృష్ణ 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 అనుకున్నాడు. ఆకర్షించేవాడు కృష్ణుడంటే ఎటువంటి జీవాత్ముళ్ళైన తన దగ్గరికి తీసుకువెళ్ళి శాశ్వత కైవల్యమిచ్చే పరబ్రహ్మస్వరూపుడు భూరి పరబ్రహ్మం శ్రీకృష్ణుడంటే, ఆ కృష్ణుడి యొక్క శబ్దాన్ని ధ్యానం చెయ్యగా చెయ్యగా ఉపవర్హణుడు కింద పడిపోయాడు. తలయమో పశ్చిమం కేసిపోయింది, చరణాలు క్రమక్రమంగా పైకి లేచాయి. తలలా చూస్తూ ఉండగా తూర్పు కేసి తిరిగింది. ఆ తూర్పు కేసి శిరస్సు అలా పరిభ్రమించగానే ఆ సహస్రార కమలం పగలగొట్టుకుని అందులో నుంచి ప్రాణవాయువు పైకి లేచిపోయింది, అది వెళ్ళిపోయిందిట. కింద పడిపోయాడు ఉపబరహణుడు. చూసేవాళ్ళకి ఎలా ఉంది, అలసి సొలసి ఒక మహాపురుషుడు చక్కగా నిద్రవుతున్నాడేమో అన్నట్టుగా ఉన్నాడు, కానీ చచ్చినట్టు లేడు. కొంతమంది ప్రాణం విడిచిపోయినా ఆ విడిచిపెట్టిన ప్రాణం పోయిన శరీరం కూడా నిద్రపోతున్నట్టుంటుంది, కానీ వికృతంగా ఉండదు. కొందరి శరీరాలు వికృతంగా మారిపోతాయి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.